రెండు నాట్యం పొందలేదు. నువ్వు ఎంతకాలం జీవించి ఉంటే అంతకాలం మంచి చెయ్యి, చెయ్యగలిగింది చెయ్యాలి. నువ్వు ఎంతకాలం జీవించి ఉంటే అంతకాలం మంచి చెయ్యి, ఎంత చెయ్యి, ఎంత చెయ్యాలి, చెయ్యగలిగింది చెయ్యి, చేతనైనంత చెయ్యి. నేను చెప్పిన వాక్యాలకు ఉదాహరణ బ్రహ్మాజీ గారు, నాకు సత్పురుషులను చూస్తుంటే వాళ్ళు శ్వేత వస్త్రాలు ధరించిన, కాషాయ వస్త్రాలు ధరించిన సత్పురుషులను చూస్తుంటే అదే వైకుంఠం అనిపిస్తుంది. వైకుంఠాన్ని కూడా రిజెక్ట్ చేయాలనిపిస్తుంది. ఎక్కడో ఏదో లోకం ఉందంటే ఆ లోకాన్ని కూడా రిజెక్ట్ చేద్దాం అనిపిస్తుంది. ఎదురుగుండా కనిపిస్తే వైభవాన్ని వదిలేసి కొంతమంది ఎక్కడో ఏదో చూస్తాం అంటే ఇక్కడ చూసే శక్తి లేక. బ్రహ్మజీ గారు ఇప్పుడు మాట అన్నారు, నన్ను మంచి చేసేటట్టు, నా ద్వారా మంచి పనులు చేసేటట్టు నన్ను ఆశీర్వదించండి. అంటే చేయగలిగినంతని ఎంతవరకు మంచి చేయగలను, చెయ్యలేదు ఎలాగో చేయలేను, నువ్వు చేయగలిగింది చేసేటట్టు నేను మంచి పనులు, నా ద్వారా మంచి పనులు జరిగేటట్టు నేను చేసేటట్టు నన్ను ఆశీర్వదించండి అన్నారు. నేను ఆ మాటకి సంతోషించాను. ఏం చెప్పంటే సమాజానికి మనం ఏది మంచి చేసినా అది సమాజంలో మనం ఒక భాగం. అందరూ సుఖంగా ఉంటే మనం సుఖంగా ఉంటాం, కానీ అందరూ దుఃఖంగా ఉంటే మనం ఒక్కరే సుఖంగా ఉండలేం. ఉదాహరణకి మనం ఇల్లే తీసుకున్నాం, మన ఇంట్లో అందరూ బెంగుగా ఉన్నారనుకోండి, మనం ఒక్కరిని ఎలా శాంతిగా ఉండగలరా? అలాగే మీరు అందరూ అశాంతిగా ఉన్నారనుకోండి, నేను ఒక్కరిని శాంతిగా ఎలా ఉండగలను? అంటే మీ సుఖం మా సుఖం, మీ శాంతి మా శాంతి, అలా సెపరేట్ చేయడానికి అవకాశం. ఉదాహరణకి మీ ఇంట్లో చెప్తున్నాను, మీ ఇంట్లో 10 మంది ఉంటే అందరూ దుఃఖంగా ఉంటే మీరు ఒక్కడే ఎలా సుఖంగా ఉన్నారు? అంటే అందరూ సుఖంగా ఉంటే అందరూ మన సుఖం, అందరూ శాంతిగా ఉంటే అందరూ మన శాంతి ఇమిడే ఉంది. అయితే కొంతమందికి వాళ్ళ ఇల్లు, వాళ్ళ హౌస్, వాళ్ళ హోమ్ లోకం, కొంతమందికి ఆ టౌన్, ఆ ప్రాంతం అక్కడ పరిమితమవుతారు. కొంతమందికి ఆ జిల్లా, కొంతమందికి ఆ దేశం, కొంతమందికి ప్రపంచం అంతా వాళ్ళు సత్వగుణం ఉన్న వాళ్ళు ధన్యులు. వారు ఎక్కడికి వెళ్ళినా స్వతంత్రించుకుందరు. అంటే ఏ దేశమైనా మన దేశం ఎడుతున్నాం అనిపిస్తుంది. మన ఇంటికి వస్తూ ఏ దేశమైనా మన ఇంటికి వస్తున్నాం, ఏ దేశమైనా మన దేశానికి వస్తున్నాం. అంటే మన దృష్టి ఎంత విశాలం అవ్వాలి, మన దృష్టి ఎంత విశాలమైనా అసంభవం అయిపోతుంది, విచారణ మార్గంలో పోతుంది. అంటే జ్ఞాన మార్గం అంటే ఏమిటండి, ఇప్పుడు సృష్టిలో ఏది నాది కాదనుకోవటం, కర్మ మార్గం అంటే కనిపించి జగత్ అంతా నాది అనుకోవటం. అలా అనుకోమనుకోండి, మన మెదడులో ఏదో అడ్డుగోళ్ళ కట్టుకున్నాం, ఏదో దేశం యొక్క అడ్డుల పేరు మీద, కులాల పేరు మీద, మతాల పేరు మీద ఏదో అడ్డుగోళ్ళ మనమే కల్పించుకునే గోళ్ళ. మనం సహజ స్థితిలో ఉంటే శాంతిగా ఉంటాం, అసహజ స్థితిలో ఉంటే అశాంతిగా ఉంటాం. సహజ స్థితిలో ఉంటే సుఖంగా ఉంటాం, అసహజ స్థితిలో దుఃఖంగా ఉంటాం. అని జడ్డు బ్రహ్మాజీ గారు, వారి కుటుంబ సభ్యులందరూ కూడా సత్వగుణం ఉన్నవాళ్ళు. జీవితంలో ధనం అనేది ఒక భాగం మాత్రమే, ధనమే సర్వస్వం కాదు. ఇక సరి, ధనం ఉన్న చోట ప్రతి చోట సభ్యత ఉంటుందని, సంస్కృతి ఉంటుందని, సంస్కృతి ఉంటుందని, సంస్కారం ఉంటుందని చెప్పలేదు. సరసరంగా ధనం ఉన్న చోట వినయం ఉండదు, ధనం ఉన్న చోట గర్వం ఉంటుంది. ఆ గర్వం రాకుండా జడ్డు బ్రహ్మాజీ గారు కాపాడుకుంటున్నారు. అంటే ఒక సామెత ఉంది, ధనం మీకు బానిసగా ఉండాలి కానీ యజమానిగా ఉండకూడదు. ధనం మనకి బానిసగా ఉంటే మన చేత మంచి పనులు చేస్తున్నట్టుండి, మనం వినయంగా ఉంటామటండి, శాంతి శాంతి చిత్తంతో ఉంటాం. ధనం మన మీద తప్పని చేస్తామనుకోండి, అది మనకు యజమానిగా ఉంటామనుకోండి, మనం మనకు బాస కింద ఉంటామనుకోండి, దానివల్ల పాడైపోతాం, మంచి పనులు చేయం పాడైపోతాం, మూలంలో నాశనం అయిపోతాం. అంత ప్రమాదం. ధనం ఉన్నా కానీ గర్వం తీసుకురాకమంటే ధనం మనకు పువ్వాన్ని తీసుకొస్తుంది. ధనం మనకి యజమానిగంటే ధనమే పాపాన్ని తీసుకొస్తుంది. బైబిల్లో అంటాడు, సూర్య దగ్గరలోంచి వంతిని లోద్దాం కానీ ధనవంతిని స్వర్గలోకంలోకి పంపలేము. అది ఈ వాక్యం బ్రహ్మాజీ గారికి వర్తించదు. బ్రహ్మాజీ గారికి అది సత్వగుణం వాళ్ళకి ఎవరికి వర్తించదు. అంటే ఎందుకు చెప్పారంటే ధనం చోట ఎంతో కొంత అహంభావం పెరిగే అవకాశం ఉంది, గర్వం వచ్చే అవకాశం ఉంది. ధనం మన చేతిలో ఉండే కానీ ధనం మన సరస్సును ఆడించకూడదు. ధనం మన స్వాధీనంలో మనకి బానిసగా ఉండాలి కానీ మనకి యజమానిగా ఉండకూడదు. కృష్ణుడు లాస్ట్ డేస్ లో వద్దామని చెప్తూ, మనీ ఈజ్ బోర్డ్ ఆఫ్ ఈజీ వద్దవా, ఎక్కడ ధనం ఉండవు అక్కడ చాలా చెడు వచ్చే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండు, బహు జాగ్రత్తగా ఉండడు. అయితే ధనం నీ మీద పెత్తనం చేస్తుంటే, ధనంలో నీ గర్వం ఇస్తుంటే, ధనం నీకు ప్రభువులు, నీకు ప్రభువులు ఉంటే అది నీకు చాలా చెడ్డ తీసుకొచ్చే అవకాశం ఉందని వద్దవని చెప్పలేదు. వద్దవుడికి ప్రభువు భగవంతుడు చెప్తాడు, మనీ ఈజ్ బోర్డ్ ఆఫ్ ఈజీ. అంటే 100 మంది ఒకటి, 100 మంది ధనవంతులను తీసుకుంటే అందులో సత్వగుణాన్ని పోషించుకున్న వాళ్ళు 100కి 10 మంది ఉంటారు, 100కి 90 మంది వాళ్ళు సత్వగుణాన్ని పోషించుకున్నారు. అన్నిటికంటే మనం సాధన చేసి సంపాదించుకోవాల్సింది సత్వగుణాన్ని. సత్వగుణాన్ని మనం సాధించాలి. సత్వగుణాన్ని సాధించకపోతే జ్ఞానానికి, ఆత్మజ్ఞాన సముపార్జనకి మనకు మార్గమే కనపడదు. ఇది జ్ఞానయజ్ఞం. యజ్ఞాలు కూడా జ్ఞాన యజ్ఞాలే. ద్రవ్య యజ్ఞం, జ్ఞాన యజ్ఞం, తపయజ్ఞం, స్వాధ్యాయ యజ్ఞం, ఈ యజ్ఞాలన్నీ ఎందుకంటే మరి బుద్ధిలో ఉన్న దోషాలు ఉంటే ఆ దోషాల నుంచి విడుదల పొందడానికి భగవంతుడి యజ్ఞాలు ప్రతిపాదన. అంటే మనం అందరం పరమ పవిత్రం అవటానికి, అంటే పని కూడా యజ్ఞభావంతో చేయాలి. యజ్ఞభావంతో పని చేసేవాడికి భగవంతుడు చెప్తాడు, యజ్ఞభావంతో పని చేసేవాడు వాడు పౌర్ణస్థితి పొందుతాడు, వికారాలు లేని స్థితి పొందుతాడు, వికారాలు లోకాలకు వాడు వెళ్ళడాలి. ఏ పని చేసినా యజ్ఞభావంతో చేయాలి. చేతులు పని చేస్తున్నాం మన మనసు యజ్ఞభావం, యజ్ఞభావం ఆ త్యాగ భావన ఉండాలి. బలి చక్రవర్తి విష్ణువు వామనావతారంలో విష్ణు వచ్చి దానం అడుగుతాడు కదా, బలి చక్రవర్తిని దానం అడుగుతాడు వామనావతారంలో. అందరూ ఆశ్చర్యపోతారు, భగవంతుడు వచ్చి బలి చక్రవర్తి దానం ప్రహ్లాదుడు మనవాడు అనుకుంటాను అతను బలి చక్రవర్తి. అప్పుడు బలి చక్రవర్తి ఏమన్నాడంటే, అందరూ మనం ఇద్దరు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, బ్రహ్మాది జడ్డు బ్రహ్మాది గారు నేర్చుకోవాలి. ఆ బలి చక్రవర్తి ఏమంటే, నువ్వు అడిగిన దానం నేను ఇస్తాను అన్నాడు. వామనావతారంలో మహావిష్ణువు నువ్వు అడిగిన దానాన్ని నేను ఇస్తాను అన్నాడు. అప్పుడు కొంతమంది పెద్దలు అడిగినారంటే, బలి చక్రవర్తి ఎలా అనుకోదు, నీనే నీకు ఇస్తున్నాను అన్నాడు. అది వైద్యం మరి మన ఏ అంత నిర్వహించిందే, అంటే నా ఏమి లేదు ఇక్కడ, అసలు నా ఏమి ఇక్కడ మనదంటూ ఏమి లేదు ఇక్కడ, అంతా భగవంతుడే. ఆయనే ఆయన చూసి మనం దానం చేసినాం అనుకుంటా. బయటకెవరికి అన్నాడు, నువ్వు దానం అడుగుతున్నా నేను నీకు ఇస్తాను. అది రాక్షసుల గురువు శుక్రాచార్య హెచ్చరించిన ఎవరిద్దరు చెప్పిన హెచ్చరించినని ఆ బలి చక్రవర్తి ఇచ్చాడు. బలి చక్రవర్తి ఇచ్చేది మాట ఏమన్నాడంటే, నువ్వు దానం అడుగుతున్నావు కాబట్టి నేను ఇస్తున్నా, అలాగే అనకూడదు, నీకు నీకే ఇస్తానని బలి చక్రవర్తి అన్నాడు. అది దానం ఉంటుంది. దేశం బ్రహ్మాది గారు నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాలి, నేను నేర్చుకోవాలి, మనం అది జాతి ఎంత నేర్చుకోవాలి అంటే భగవంతుడిదే. మనదంటే అసలు ఏమి లేదు, అంటే భగవంతుడిదే. భగవంతుడే భగవంతుడికి ఇచ్చి నేను ఇచ్చాను అనుకుంటున్నాను. దీనికి రంగరమేశ్వర గారు చిన్న ఖర్చు చెప్తాను. ఎవరు దళ వినాయకుడిని చేశారు, దళంతో వినాయకుడిని చేశాడు. వినాయకుడు చేశాడు నైవేద్యం పెట్టాను, ఏమి దొరకడం లేదట్లు వాడు నైవేద్యం పెట్టాలి. ఆ పూజ విధానంలో నైవేద్యం ఉంది, ఏంటి నైవేద్యం పెట్టాను, ఏమి కనబట్టలే, ఏం చేశాడంటే దళ వినాయకుడు గుండేశాడు అట్లు కొన్ని. ఆ దళనాయకుడు గుండేసి కొంత దళం తీసేసుకుని అది ఆయన ఆయనలో గుండేసిన దళానికి నైవేద్యంగా పెట్టాడు. మనం చేసి మనం చేసే పనులు కూడా ఎంచడంటే, మనం ఏ పని చేసినా శాంతి చిత్తముతో చేయాలి. మనకు మూడు భాగాలు చెప్తారు, నేను పుణ్యం సంపాదించి పెట్టినా, పాపం సంపాదించి పెట్టినా, పాపం మూడు ఒకటి శరీరం, రెండు మనస్సు, మూడు వాక్. కిందికి జాగ్రత్తగా ఉంటే శరీరానికి మంచిది, తెగ మాత్రం అంటే శరీరానికి ఆరోగ్యం. మాటకాడ జాగ్రత్తగా ఉంటే మనస్సుకు ఆరోగ్యం. ఈ రెండు ఆరోగ్యాలు అవసరమే, మనస్సుకి ఆరోగ్యం అవసరమే, శరీరానికి ఆరోగ్యం అవసరం. ఈ రెండింటిని ఎప్పుడు కండిషన్లో పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ కండిషన్లో లేకపోతే సత్యాన్వేషణకి పనికిరావు. సత్యాన్వేషణ చేసే వాళ్ళందరికీ సత్యానుభవం కలగదు, కానీ అపజయం కూడా జయానికి దారితీస్తుంది. మనందరం సత్యాన్వేషణ చేస్తున్నాం, అంత మాత్రం చేస్తే సత్య సాక్షాత్కారం దొరికిందని చెప్పలేం, కానీ ప్రయత్నం చేస్తున్నాం. మూర్ఖత్వం ఉంది, జిజ్ఞాస ఉంది, ప్రయత్నం చేస్తున్నాం. పడుతున్నాం, నడుస్తున్నాం, మళ్ళీ నడుస్తున్నాం, మళ్ళీ పడుతున్నాం, పడుతున్నామని ఎప్పుడైనా మన కాలు గారు పడచ్చు, అలా కూర్చో మళ్ళీ తెలిసి నడవడానికి ప్రయత్నం చేస్తాం. అలా చెప్పిన అపజయం రావచ్చు జీవితంలో, అనేక అపజయాలు రావచ్చు. మళ్ళీ అపజయాన్ని జయం సంపాదించడానికి అనుగుణంగానే అపజయాన్ని మళ్ళించుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీ జీవితంలో ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఉండొచ్చు, కానీ ఆ ఫెయిల్యూర్స్ని కూడా మీరు జయం సంపాదించడానికి అనుగుణంగా మళ్ళించుకోవాలి. సైంటిస్టులు కూడా చాలాసార్లు ఫేరవుతూ ఉంటారు, ఆ డిస్కవరీ చేసేదాన్ని చాలాసార్లు ఫేరవుతారు, కానీ అలాగే మళ్ళీ కృషి చేస్తూ ఉంటారు. ఎవరో కథనన్నా సైంటిస్టులు 13 సార్లు చేసి ఫెయిల్ అయ్యేవాడు. ఈ 13 సార్లు చేసి ఫెయిల్ అవ్వలేదు, ప్రయత్నం చేశాను 13 సార్లు అన్నారు. భవిష్యత్తులో నేను సక్సెస్ అవ్వడానికి 13 సార్లు చేసిన ప్రయత్నం నాకు కలిసి వస్తుంది అన్నాడు. అంటే చేసింది ఊరికే పోదు, చేసిన సాధన ఊరికే పోదు. ఒకటి ఈ జన్మలో మనం సత్య సాక్షాత్కారం, ఆత్మానుభవం, ఆత్మ సాక్షాత్కారం పొందకపోయే మన సాధన రాబోయే జన్మకి కంటిన్యూ అవుతుంది. భగవంతుడు చెప్పాడు, మీరు చేసిన సాధన కానీ, మీరు చేసిన మంచి కానీ నాకు అక్కర్లేదు, మీ సాధన మీకు ఇచ్చేస్తాను, మీరు చేసిన మంచి మీకు ఇచ్చేస్తాను, మీరు చేసిన మీకు పుణ్యం ఇచ్చేస్తాను, అంటే నాకు ఏది అక్కర్లేదు అని చెప్పి మన మనకే ఇచ్చేస్తాను. ఇతరులకు నువ్వు ఏదైనా సహాయ సహకారం అందిస్తాంటే అది తిరిగి నీకే వచ్చేస్తుందన్న సంగతి నీకు తెలిస్తే నువ్వు ఇతరులకు చేయకుండా ఉండగలవా. అందుచేత మనం బాగా గ్రహించవలసిన విషయం ఏంటంటే, మన బుద్ధిలో ఏమి దోషాలన్నా జాగ్రత్తగా చూసుకోవాలి, పరిశీలి అనాలిసిస్ చేసుకోవాలి. మన బుద్ధిలో ఉన్న దోషాలు జాగ్రత్తగా ఏమన్న విషయంలో అట్లా తొలగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తర్వాత భగవంతుడు చెప్పాడు, నువ్వు కర్మఫలాన్ని ఆశించకపోతే అసలు నీకు వికారమే కలగటం. ఎక్కడ వినయం ఉంటుందో అక్కడ విజ్ఞానం ఉంటుంది. ఎంతో కొంత నీకు విజ్ఞానం ఉంటుంది, కానీ నీ లోపల అజ్ఞానం కూడా నీకు తెలియదు. ఎంతో కొంత అక్కడ మనకి విజ్ఞానం ఉంటే, ఎంతో కొంత జ్ఞానం ఉంటే, ఓహో ఇదే మనలో ఈ మైనస్ పాయింట్స్ ఉన్నాయి, ఇందులోంచి బయటపడాలని అది తెలుసుకోవడానికి కూడా ఎంతో కొంత నీకు జ్ఞానం ఉండాలి. అది తెలుసుకోవడానికి కూడా నీకు ఎంతో కొంత జ్ఞానం లేదు, నీ లోపల అజ్ఞానానికి తెలియదు. అన్ని తెలిసిన వారు అనిగి ఉంటారు, ఏమీ తెలియని వారు ఇంజిరిగిరి పడతాడని. యజమాని మన యజమాని హృదయంలో ఉన్నాడు, మన కంట్రోలర్ మన హృదయంలోనే ఉన్నాడు. వాడికి తెలిసింది శరణాగతి చెయ్యాలి, ఈశ్వరుడే కనులుచ్చుడు. ఈశ్వరుడు దేనైనా సరే అసాధ్యాన్ని సాధించేయగలడు. కళ్ళు ఊరివాడు కళ్ళు ఇవ్వగలడు, కుంటి వాళ్ళు నడిపించగలడు. ఇది అసాధ్యం, ఇది అసాధ్యం అనుకుని సాధ్యం చేయగలడు. ఆ ఈశ్వరుడు కావనచ్చు, ఈశ్వరుడు యొక్క సర్వజ్ఞత్వం, ఈశ్వరుడు యొక్క ఈశ్వరుడికి తెలియదంటే ఏం లేదు. ఈశ్వరుడు ఈశ్వరుడికి నీ కళ్ళు లేవనుకున్నాడు, కళ్ళు లేకుండా చూడగలడు, కళ్ళు లేకుండా నడవగలడు, చేతులు లేకుండా పని చేయగలడు. ఆ ఈశ్వరుడు యొక్క శక్తి తెలిసి, ఈశ్వరుడు యొక్క వైద్యం తెలిసి, ఈశ్వరుడు యొక్క సర్వజ్ఞత తెలిసి వాడు వెంటనే వాడు తిరస్కరించడం వాడికి శరణగతి చేయలేదు. ఈశ్వరుడు కూడా మన లాంటి వాడు అనుకుంటాం అనుకోండి, వాడికి శరణగతి చేయలేదు. ప్రతి అసాధ్యాన్ని సాధ్యం చేయగలడు. ఈశ్వరు యొక్క డిక్షనరీలో ఇంపాజిబిలిటీ లేదు, అంత సాధ్యమే, ఏది అసాధ్యం ఉంటుంది ఈశ్వరు యొక్క డిక్షనరీ. భగవంతుడికి ఒక దృష్టి ఇస్తాడు, ఒకరికి జ్ఞానం, ఒకరు చదువు ఇస్తాడు, ఒకరికి ధనం ఇస్తాడు, వాడికి విశేషిస్తాడు. భగవంతుడు ఏం ఇచ్చినా మానవ జాతికి మనం ఎంతవరకు ఉపయోగపడాలో అంతవరకు ఉపయోగపడగలం. ఉపయోగపడాలి, సంఘం శరణం వచ్చాము, ధర్మం శరణం వచ్చాము. మనం సంఘంలో ఎక్కడికైనా సంఘం ఉంటుంది. తలపల్లో కాలం ఉంది, కాశీ అనికి నది ఉంది, కానీ అక్కడ సమాజం ఉంటుంది, ఇక్కడ సమాజం ఉంటుంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం, మనం చేయగల సమాజానికి మనం ఎంతవరకు ఉపయోగపడగలం అంతకాలం కర్తవ్యం కర్మ చేయాలి. కర్తృత్వం లేకుండా, అహంభావన లేకుండా, ప్రశాంతంగా, క్వైట్ మైండ్ తోటి, కూల్ మైండ్ తోటి, చాలా నిగ్రహంగా ఆ పని చేయాలి. నిగ్రహం తక్కువ వాడికి ఆగ్రహం ఎక్కువ ఉంటుంది. నిగ్రహం ఒక మనిషికి ఆగ్రహం ఎక్కువ ఉందంటే వాడికి నిగ్రహం తక్కువ ఉంటుంది. టెన్షన్ చెప్తాడు, ఎవడైనా నీకు స్నేహితులు ఉన్నాడు అనుకో, వాడు వచ్చి నీకు ఎటువంటి మాటలు చెప్తున్నాడు వాడిని బట్టి వాడు మనస్తత్వం తెలుసుకో అని. ఎవడైనా ఒకడు ఉన్నాడు అనుకో నీకు స్నేహితుడు, వాడికి ఇంటి పెట్టేదో చెప్తా ఉంటాడు అనుకో, వాడు చెప్పి మాటలు బట్టి వాడు మనస్తత్వం తెలుసుకో, తెలుసుకుని దూరం అవటానికి ప్రయత్నం చేయాలి. మీ జీవితంలో ఎప్పుడైనా ఫెయిల్యూర్స్ ఉంటే ఫెయిల్యూర్స్ కూడా సక్సెస్ నడుపుతాయి. ఫెయిల్యూర్స్ కూడా అపజయం కూడా మీకు ఏది నడుపుతుంది, జయాన్ని నేర్చుకుని పక్కన తప్పకుంటాం. అలాగే గాంధీ గారి జీవితంలో ఉన్న అవమానాలు భరించాడు ఆయన, అన్న అవమానాలు భరించడానికి ఆయన మహాత్ముడు అవ్వలేదు. అలాగే భగవద్గీతలో కూడా మన కృష్ణుడు చెప్తాడు, ఏంటి జయాన్ని అపజయాన్ని సమానంగా చూసుకోవాలి. ఇంకేది మన జయాన్ని అపజయాన్ని సమానంగా చూసుకోవాలి, కొన్ని చూసుకో ఆ శక్తినే అది నేర్చుకోవాలి. నేర్చుకుంటేనే కానీ మనసుకు నేర్చుకుంపు కలగదు, నే దృష్టి కలగదు. నేను ఎవరని నేను ప్రశ్నించుకుంటున్నాను, నేను ఎవరని అని నేను ప్రశ్నించుకుంటున్నాను. శరీరం కాదని తిరస్కరించి, శరీరం నేను కాదు, శరీరం నేను కాదని అనుకుంటున్నాను. అలాగే ప్రాణం కూడా నేను కాదు కాదు అని అనుకుంటున్నాను. అలాగే మనసును కూడా నేను కాదు, నేను కాదు, నేను కాదు అని అనుకుంటున్నాను. అక్కడ వరకే వెళ్తున్నాను, అంతకంటే లోపలికి వెళ్ళలేకపోతున్నాను. ఏంటంటే మీరు లోపలికి వెళ్ళాను, లోపలికి వెళ్ళాక అంతకంటే లోపలికి వెళ్ళలేకపోతున్నాను అని అడుగుతున్నాడు. నాదర్శిపోయి నాదిశమే, ఈ శరీరం నాది కాదు, నాది కాదని అనుకోవటం చేతనవుతుంది. ఈ మనసు నాది కాదు అనుకోవటం చేతన అవుతుంది. ప్రాణం నాది కాదు, నాది కాదు అనుకోవటం చేతన అవుతుంది. అంతకంటే లోపలికి వెళ్ళిపోతున్నాను, అక్కడికి తోట ఆగిపోతున్నానంటే భగవాన్ ఏమంటున్నారంటే, నీ బుద్ధి అంతవరకు చేయగలదు, అంతకంటే లోపల నీ బుద్ధి చే, నీ బుద్ధి ఎంతవరకు పనిచేస్తున్నావు అంతవరకు వెళ్ళగలుగుతున్నావు, తర్వాత నువ్వు వెళ్ళలేకపోతున్నావు అని భగవాన్ సమాధానం. బుద్ధి అంతవరకే వెళ్ళగలదు. అయితే విచారణకు వ్యక్తం ఉండదు. సబ్జెక్ట్ బాగా ప్రాపర్గా అర్థం చేసుకోండి, తొందర పడకండి, మిమ్మల్ని ఎవరో తరువుకి రావడం లేదు. ఏమి నేను మీరు అంటున్నాము, అది తలంపు. నేను నేను అంటున్నాం, మనకి దేహం తెలుస్తుంది, దేహం నేను అనేప్పుడు. అయితే శ్మశానానికి తీసుకెళ్తుంటే నేను ఇంటికి తీసుకెళ్తున్నా శ్మశానానికైనా అడగదు. ఇంకేంటంటే నేను అనే, నేను నేను అనే శక్తి దేహానికి లేదు. లోపల ఉన్న చాచలు ఉంది, బ్రహ్మం ఉంది, పరమాత్మ ఉన్నాడు, ఈశ్వరుడు ఉన్నాడు. వాడు నేను నేను అని అనడు, దేహం నేను నేను అని అనదు. లోపల బ్రహ్మం ఉంది, నేను 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 అనదు. వారు అనరు, వీరు అనరు. మీ హృదయంలో ఉన్న భ్రమము నేను నేను అని అనదు. ఈ దేహం కూడా, క్షణం కూడా నేను 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 అని అనదు. మరి ఎవరు ఈ నేను నేను నేనని ఎవరంటున్నారు? ఎవరంటున్నారు? మీ లోపల ఉండి నేననే తలంపు నీకు బయట నుంచి రావటం లేదు, లోపల వస్తుంది. అది ఎవరంటున్నారు? నేను నేను అని ఎవరంటున్నారు? దాన్ని మనం మనస్సు అని పేరు పెట్టాం. ఇది క్షీణం. మీకు ఎప్పుడైనా సంతోషం వస్తున్నానికి అది క్షీణం. ఎప్పుడైనా ఉద్రేకం వస్తున్నానికి మీకు ఇది క్షీణం. ఇష్టాలు అయిష్టాలు వస్తానికి ఇవన్నీ క్షీణించే, ఇవన్నీ తలంపు లేదు. జాగ్రత్త ఫాలో ఉండక్కడ మనం. నువ్వు గాఢ నిద్రలో ఉండగా నీకు నేననే తలంపు ఉండాలి. జాగ్రత్త వస్తున్నావు, నువ్వు ఉన్నావు. గాఢ నిద్రలో కూడా నువ్వు ఉన్నావు. గాఢ నిద్రలో నీకు నేను అనే తలంపు లేదు. జాగ్రత్త వస్తున్నా నేను అనే తలంపు ఉంది. గాఢ నిద్రలో నువ్వు జాగ్రత్త వస్తువు ఉన్నావు. నువ్వు నిద్ర లేదా జబర్దస్త్ నేనే చదువుకుంటే గాడిలో ఇద్దరు అదృశ్యం అయిపోతుంది. అదృశ్యం అయిపోయి తర్వాత గాడిలో ఇద్దరు పట్టా లేకుండా పోయి నీ నేను నీకు తలంపు నిజం. అది నిజమా? ఇది నిజమా? ఒక అవస్థలో ఉండి ఇంకో ఆరో అవస్థలో వెళ్ళిపోయే తలంపు నిజమా? అన్ని అవస్థల్లో ఉండి అన్ని కాలాల్లో ఉండి నువ్వు నిజం. తొందర పడకండి, స్థిరీగా ఉండండి, కుదిరిగా ఉండండి. ఒకటి మార్గంలో ప్రయాణం చేయండి, గమ్యాన్ని కలుగుతారు. శనివారం ఒక మార్గం, ఆదివారం ఒక మార్గం, సోమవారం ఒక మార్గం, మంగళవారం ఒక మార్గం, మంచి ఏమొక మార్గం మీకు నచ్చిన మార్గంలో మీరు ప్రయాణం చేయండి, గమ్యాన్ని చేరుకుంటారు. ఏ మార్గాన్ని అనుసరించే ఈ నేను అనే తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ నేను అనే తలంపు నీకు లోపల నుంచి వస్తుంది, బయట నుంచి రావద్దు. ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? చైతన్యముల నుంచి వస్తుంది. ఇవి బాగా అర్థం చేసుకుంటా. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని లేనిన తలంపుల లేనిన మనస్సు కల్పించిన విషయాల నుంచి వస్తుంది. కానీ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని మనో కల్పితం. ఇది లేనినే తలంపు అంత నిజం, అయితే అంత నిజం. వరల్డ్ హ్యాస్ నో ఇండిపెండెంట్ కన్సిస్టెన్స్. ఇంతవరకు ఈ లోకం వచ్చి నేను ఉన్నాను ఎవరితోటి చెప్పలేదు. నేను చెబుతున్నానికి ప్రపంచం ఉండాలి. అందుకని ప్రపంచం వచ్చి ఎంతవరకు ఎవరితోటి నేను ఉన్నాను ఎవరితోటి చెప్పలేదు. ఆ గోడ చెప్పదు నేను ఉన్నాను. ఇందుకే నీకు ఎగ్జిస్టెన్స్ లేదు తనకు. దేనికండి వరలకు లేదు, దేనికి ఒక్క లోపలంటే బ్రహ్మముకు ఒకటి బ్రహ్మంది తప్పించి ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ దేనికి లేదు. అంటే చైతన్యంలో జగత్తు నీ శరీరం రంగు వేరు, నా శరీరం రంగు వేరు. నీ మనసులో గుణాలు వేరు, నా మనసులో గుణాలు వేరు. నేను చేసే వృత్తి వేరు, నేను చేసే వృత్తి వేరు. నేను చేసే పని వేరు, నేను చేసే పని వేరు. రంగులు తేడా, గుణాలు తేడా, పనులు తేడా, దిగ్మజులు తేడా, తెలుగులో తేడా, వివేకంలో తేడా, ధనంలో తేడా, చదువులో తేడా, యశస్సులో తేడా, ఈ ప్రకృతి విషయాల్లో చాలా తేడా ఉన్నప్పటికీ ఛాయాచంద్రంలో భేదం లేదు, ఛాయాచంద్రంలో తేడా లేదు. జగత్తుకి, జీవుడికి, ఈశ్వరుడికి అక్కడ ఛాయాచంద్రంలో ఏమీ లేదు. అక్కడ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు భేదం లేదు, ఛాయాచంద్రంలో ఏమీ లేదు. ఈ భేదాలు, ఈ కంఠాలు ఇవన్నీ తీసుకొచ్చింది ఈ మూల తలంపు, దేహమైన తలంపు, కంఠాలను తీసుకొస్తుంది. ఈ మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మూల తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? మూల తలంపు ఎక్కడ? ఆ మూల తలంపును శోధించడం, మూల తలంపు మూల అన్ని సాధించడం, ఇది రమణ సందేశం. రమణ సందేశం ఒక లక్షలో ఉన్నది. మూల తలంపుని నువ్వు మూల తలంపుని మినహాయించి సాధనలు చేస్తున్నావు. ఈ మధ్య ఎవరికో పదివేలు అప్పు అప్పు ఎవరో అప్పులోడు వచ్చాడు. ఒకడు ఆడో ఆడి పదివేలు కూడా ఆడు వచ్చాడు అప్పు కావాలి, నా డబ్బు నేను ఇచ్చేనాను. మీరేమో అడుగుతున్నాడు ఎవరైనా అందరూ బాగున్నారని ఇది అడుగుతున్నాడు. మీరేమడుగుతున్నారంటే మీరు అందరూ బాగున్నారా ఏంటని అడుగుతున్నాడు. మీరు మీరందరూ బాగున్నారా ఏంటి మధ్యని కనపడలేదు. వాడంటే అధికారులు కూడా అందరూ బాగున్నారని కాదు, నా పదివేల గోడ నుంచి నేను వచ్చాను అంటున్నాడు. నా అప్పు కోసం నేను వచ్చాను, నువ్వు అందరూ బాగున్నారు అందరూ బాగున్నారు అంటే సరే ఆడో తర్వాత చూద్దాం. అసలు నాకు నాకు అప్పు వాళ్ళ ముందు అప్పు గురించి వచ్చాడన్నాడు. అసలు సమస్య ఏంటంటే ఇక్కడ నువ్వు బాగా అర్థం చేసుకోండి. అడిగాడు ఆరోగ్యం బాగుంటారు అన్ని అడిగాడు. అలా అక్కడ సమస్య ఏంటి? అది బాటలు కాదు, చెల్లి బాటలు అక్కడ సమస్య అది. ఆ సమస్యలు ఎవరైతే ఎన్ని సమస్యలు కాదు, నాకన్నా చివరికి వాడు ఇక్కడే వస్తాడు. నా బాకీ నాటింకా ఇది సమస్య. ఏ సమస్యది? దేవుడు ఉన్నాడు, మంచివాడు, గడ్డవాడు, దేవుడు లేడు, లేకపోతే ఉన్నాడు, పుణ్యము, పాపము, అవి అర్చన ఇవన్నీ సరే సరే. నువ్వు దేవుని మాట ఏంటి? ఏమి ఈ మూలతలంపు మాట ఏంటి? దేవుడు ఉన్నాడు సరే, లేడు సరే, నేర్చు వీడు చెప్పి వీడెవడు? దేవుడు ఉన్నాడని చెప్పే వీడెవడు? దేవుడు లేడని చెప్పే వీడెవడు? వాడి గురించి మీకు తెలుసా? వాడి గురించి నువ్వు ఎవరో నీకు తెలియనప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడని తెలిస్తే ఉండే లేడని తెలిస్తే నిజం వచ్చింది. అది నీ సమస్య అంటే అసలు నువ్వు వచ్చాక దేవుడు వచ్చాడు, నువ్వు వచ్చాక లోకం వచ్చింది, నువ్వు వచ్చాక శరీరం వచ్చింది, నువ్వు వచ్చాక ప్రపంచం వచ్చింది, నేననే తలంపు వచ్చాక నైతాన్ని వస్తున్నాయి. అది నేననే తలంపు కల్పించిన విషయాన్ని ఆలోచిస్తున్నావు. కానీ నేను వచ్చిన తర్వాత నైతే వస్తున్నావు, వాటి గురించి వస్తాయి. కానీ నేను వచ్చిన తర్వాత నైతే వస్తున్నావు, దాని సమస్యను ఎందుకు పరిష్కారం చేసుకో? వాడు బాగున్నారా తొందర అడుగుతున్నాడు. సరే అది కాదయ్యా, నువ్వు వచ్చిన సమస్య ఏంటంటే డబ్బు కోసం వచ్చాను సార్, నా బాకీ కోసం వచ్చి చివరికి ఇక్కడికే రావాలమ్మా. నేను ఏ మార్గంలో ప్రయాణించి భక్తి మార్గం, జ్ఞాన మార్గం, కర్మ మార్గం, ఏ మార్గంలో ప్రయాణించి ఈ దేవునితో తాదాక్ష్యం పొంది ఆ నేను నుంచి దేవునితో తాదాక్ష్యం పొందే ప్రథమ తలంపు, ప్రధాన తలంపు సవితారి నుంచి విడుదల పొంది ఇది తప్పించేది ఏదో పుణ్యం చేసేది ఆ పుణ్యం వరకు, పాపం వరకు చేసే పుణ్యం వరకు, పాపం వరకు ఈ దేహగతమైన నేనికి మనోగతమైన నేనికి బాగా అర్థం. బాగా మీరు జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ఆ మూల తలంపుని పట్టుకుని ఇతర తలంపు నుంచి దాన్ని దాన్ని వేరు చెయ్యి. మూల తలంపుని వేరు చెయ్యి, ఇతర తలంపు నుంచి మూల తలంపుని వేరు చెయ్యి, ఇతర తలంపుల నుంచి మూల తలంపుని వేరు చెయ్యి. నీకు ఎన్ని తలంపులు వస్తే రాని కంగారు పడకు, ఏంటి వాటి ఏమి కంగారు పడద్దు. ఉద్దేశపడం. ఎన్ని తలంపులు వచ్చినాయి? ఎవరు తెలుస్తున్నాయి? నేను అనే తలంపులు కదా. ఈ తలంపు ఎక్కడి నుంచి వస్తుంది? ఈ తలంపులు ఎక్కడి నుంచి వస్తుంది? ఇదే మీరు అర్థం చేసుకోండి. మీరు ఎవరైతే భగవంతుని భగవంతుడు అంటున్నారో, చైతన్యం చైతన్యం అంటున్నారో, బ్రహ్మం బ్రహ్మం అనుకుంటున్నారో, అక్కడి నుంచి నేను తలంపు వస్తాను. అది మూల తలంపుని పట్టుకుని ఆ మూలలోకి వెళితే, మూల తలంపుని శోధించి మూల తలంపుని శోధించి 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 ఆ మూల తలంపు మూలలోకి వెళితే ఈ మూల తలంపు అదృశ్యం అవుతుంది. మూల తలంపు అదృశ్యం అవుతుంది. మూల తలంపు మూలమైనటువంటి బ్రహ్మము మీకు తానిగా వ్యక్తమవుతుంది. ఆత్మ విచారణ కాలక్షేపణం కాదు. ఆత్మ విచారణ ఆత్మ దర్శనానికి, ఆత్మ విజ్ఞానానికి, ఆత్మ సాక్షాత్కారానికి. ఆత్మని విచారణ చేయడం అంటే ఎందుకంటే దాని స్వభావాన్ని తెలుసుకోవడం కోసం. శోధించి సాధించు. అది మీకు ఎన్ని తలంపులు, చెడు తలంపులు అని, మంచి తలంపులు అని, ఏ తలంపులు వచ్చారు, ఏ తలంపులు రాని, ఈ తలంపులన్నీ ఎవరికి వస్తుంది? అది ఇష్టం ఎవరు కంగారు పెడితే పాయకో. ఏమంటున్నాడు మరి నా దేవుడు మాట ఏంటంటే అని మీరు మీరు బాగా అర్థం చేసుకోండి. ఇదన్నాడండి భగవంతుడు ఎలా చెప్తే మీరు కంగారు పడ్డాడు. కంగారు పడుతుంది మరి నా దేవుడు మీద మాకు దేవుడు ఉన్నాడని నా దేవుడు మాట ఏంటన్నాడు. నీ దేవుడు, నీ దేవుడు ఇప్పుడు ఉన్నాడంటే దారిలద్దరిలో కూడా విన్నాడా అన్నాడు. దారిలద్దరిలో లేడన్నాడు. దారిలద్దరిలో ఉన్నావు నువ్వు, ఇప్పుడున్నావు, ఇప్పుడున్నాడు దేవుడు. దారిలద్దరిలో దేవుడు నీకు ఆ దేవుడు కావాలని అన్న అవస్థలో ఉన్నాను. నువ్వు కావాలా? నీకు దేవుడు కావాలి. నీకు నీ రామా రామాసిన అని మంచిదే, జపం మంచిదే. ఏంటంటే జపం దోషాల నుంచి మనం విడుదల చేస్తుంది, బలహీనతల నుంచి విడుదల చేస్తుంది. జపం జపం చేసి మంచిదే. అంటే జపం పడిన తలంపే అది ఇతర తలంపులు మనకు అనుసరమైన తలంపుల నుంచి మనం విడుదల చేస్తుంది. అక్కడ లేని తలంపులు రానివ్వదు. కానీ జపం చేయటం వల్ల పాపం నశిస్తుంది. అంటే బ్రాహ్మణ స్థితిని మనం పొందడానికి ఏ ఆటంకాలు, ఏ ఆటంకాలన్నీ కూడా జపం జపజ్ఞానములు మంచిదే, జపజ్ఞానములు మంచిది. కానీ అది కూడా తలంపులు. అయితే ఇతర తలంపులు రాకుండా ఆపిచేస్తాయి. అడిగిన మనస్సు వేరు, నశించిన మనస్సు వేరు. అడిగిన ప్రాణం వేరు, చనిపోయిన ప్రాణం వేరు. అడిగిన ప్రాణం వల్ల ఎప్పటికైనా ప్రమాదం, చనిపోయిన ప్రాణం వల్ల ప్రమాదం లేదు. కానీ అడిగిన ప్రాణం వల్ల మీకు ఎప్పటికైనా ప్రమాదం. మనస్సు అది అనగటం లేదు, మనస్సు నశించటం లేదు. అంటే మీకు నువ్వు రాముడు అన్నాడు రైతే రామ రామ అనుకో. నేను రామభక్తిని, రాముడు అనే తలంపు నీకు ప్రణమాట్లేదు. గాఢలిద్దరిలో నువ్వు ఉన్నావు, కానీ రాముడు అనే తలంపులు నీకు లేదు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఉన్నావు రాముడనే తలంపు ఉంది. కానీ ఇప్పుడు నువ్వు గాఢలిద్దరిలో ఉన్నావు. రాముడనే తలంపు ఇప్పుడు నువ్వు గాఢలిద్దరే లేవు. ఏది నిజం? అన్నవస్తుల్లో ఉన్న నువ్వు నిజము, లేదా దేవునికి సంబంధించిన తలంపు నిజం? మీరు శివభక్తులు అనుకోండి, అనుకోండి మాట వరుసకి శివభక్తులు అనుకోండి. అంటే భక్తి ఉండకూడదు, భక్తి కూడా మనసు ఫైనల్ ఫైనల్కి తీసుకెళ్తాడని తీసుకెళ్తున్నాడు. అంటే మనకి భక్తి ఉండకూడదని కాదు, మనం నిజం దగ్గరికి ఆ సత్య సాక్షి సత్యం దగ్గరికి తీసుకెళ్తానికి ఒక ప్రక్రియ ప్రయత్నం చేస్తున్నారు. సత్యం కూడా మంచిదే, నన్ను ఏం చేసుకోమంటారన్నారు. సరే భగవాన్ అతిథి ప్రచారం చేస్తున్నాడు, ఎవరైనా భక్తులు వచ్చాను నన్ను ఏమి చేసుకోమంటారు. గోన్ సైన్ శివ 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 దట్ ఈస్ సేవింగ్ అన్నాడు. నువ్వు శివ 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 అనుకుంటా ఉండు, అది నేను రక్షిస్తున్నాను. నువ్వు శివ 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 అని అనుకుంటా ఉండు, నువ్వు చేసి నాన్న నేను రక్షిస్తున్నాడు. కానీ అది సాధనలో ఒక భాగం, అది సాధనలో ఒక భాగం. కానీ అది కర్మ సత్యం కాదు. దరిద్రి దరిద్ర కర్మ నువ్వు దాన్ని వచ్చి పెట్టుకోండి. మీరు ఎవరో కర్మ అనుభవించక్కర్లేదు. చాలామంది మీరు కర్మ అనుభవిస్తున్నాను అనుకుంటున్నారు. ఆ మేల తలంపు వాడు కర్మ అనుకుంటారు. మేల తలంపులో నాడు కర్మ అంటే వేరుగరి జాయి దరిజ్ కర్మ, వెరగరైనా ఆయ్ దరిజ్ నా కర్మ. మీకు మీదైనా మూల తలంపు ఉంటే కర్మ అనుభవిస్తుంది. ఆ మూల తలంపు మీకు లేదు, కర్మ అనుభవించారో లేదు. ఇప్పుడు కర్మ కర్మ ఇవ్వటంక, కర్మ ఎవరు అనుభవిస్తారు? మూల తలంపు అనిపిస్తుంది. అదే మీదనే తలంపు మొదల తలంపు అనిపిస్తుంది. అది లేనప్పుడు కర్మ ఇవ్వటం, అది ఉంటే కర్మ, అది లేకపోతే కర్మ. మీరు కర్మ అనిపిస్తే కర్మ అనిపిస్తే ఎలా అనుకోకుండా. ఆ తలంపు ఉంటే ఆ తలంపు ఉన్నవాడికి, మూల తలంపు ఉన్నవాడికి దేహంతో తాయారు పొందే తలంపు ఉన్నవాడికి కర్మ, ఆ దేహంతో తాయారు పొందే తలంపు ఉన్నవాడికి కర్మ లేదు. వేరు దానికి బాడీ బాగుండాలి, దేనికి కర్మ. దేహంతో తాదాక్ష్యం పొందే నేను ఎక్కడైతే ఉంది అక్కడ కర్మ ఉంది. దేహంతో తాదాక్ష్యం పొందే నేను లేదు, ఇప్పుడు కర్మ కూడా లేదు. అంటే దేహంతో తాదాక్ష్యం పొందే నేను ఎప్పుడు ఉండలేదా? ఉండే ఎప్పుడు వరకు ఉంటుంది? దాని మూలలో దేహం యొక్క దేహంతో తాదాక్ష్యం పొందే తలంపు అది ఎక్కడి నుంచి వచ్చింది? చైతన్యంలో వచ్చింది, బ్రహ్మంలో నుంచి వచ్చింది. అక్కడికి వెళ్ళి ఇది లయమై అక్కడ నశించే వరకు దేహకట్లైనా ఆ తలంపు దేహకట్లైనా ఎన్ని విడిచిపెట్టదు. అంతవరకు నేను ఎంతవరకు ఎత్తి చెప్తుంది అనుభవించవలసింది. ఒకవేళ మీకు భక్తి మార్గం ఇష్టమైతే భక్తి మార్గంలో ప్రయాణం చేసి కూడా దేహంతో తాదాక్ష్యం పొందే తలంపు నుంచి విడుదల పొందవలసింది. భక్తి మార్గంలో నుంచి కూడా విన్నా, లేకపోతే జ్ఞాన మార్గంలో ఉన్నా అందరి నుంచి విడుదల పొందవలసింది. మీకు ఇక్కడే ఆ దేహంతో తాదార్థ్యం పొందే మూల తలంపులను విడుదల పొందుతుంటే ఆ లోపల ఉన్న ఆనందం ఈ మూల తలంపు దాని మూలంలో తొలి అక్కడ నశించినప్పుడు ఆ మూల తలంపు మూలంలో దాని మూలం ఎప్పుడైతే గోచరించింది అది నశిస్తుంది. బ్రహ్మం మీకు స్వరూపంగా వ్యక్తమవుతుంది, దాని నేచర్ తెలుస్తుంది. దేనినైతే తెలుస్తుంది? బ్రహ్మమే. ఇప్పుడు మనకు మూల తలంపు తెలుస్తుంది. ఆ మూల తలంపు ఎక్కడికెళ్ళే కంటాలు తెచ్చిపెడుతుంది, కంటాలు తెచ్చిపెడుతుంది, దుఃఖం తెచ్చిపెడుతుంది, ఇష్టం తెచ్చిపెడుతుంది, అయిష్టం తెచ్చిపెడుతుంది. మీకు ఎవరైనా అవమానం చేస్తే మీరు భరించలేరు, మీరు ఎవరైనా మీరు సన్మానం చేస్తే పొంగిపోతారు. సన్మానం చేసినా ప్రమాణమే, పొంగొచ్చేస్తుంది. అప్పుడు మీరు మీ స్వరూపణకు మీరు దూరం వెళ్ళిపోతున్నారు. ఎవరైనా మిమ్మల్ని అవమానం చేసినా ప్రమాదమే, అప్పుడు మీ స్వరూపణకు మీరు దూరం వెళ్ళిపోతున్నారు. సన్మానం చేసినా మీకు మీరు దూరం వెళ్ళిపోతున్నారు, అవమానం చేసినా మీకు మీరు దూరం వెళ్ళిపోతున్నారు. అవమానం చేస్తే డిప్రెషన్ లో వెళ్ళిపోతున్నారు, సన్మానం చేస్తే ఎమోషన్ లో వెళ్ళిపోతున్నారు. ఆ పొందిపోయేవారు ఆ మూల తలంపు, పొందిపోయేవారు ఆ మూల తలంపు. ఈ మధ్య అమెరికా డాక్టర్ గారు నా పక్కన కూర్చున్నాయి, సైకాలజీ డాక్టర్ గారు. ఒక రెండు మాటలు మనసును ఎలా మేనేజ్ చేయాలో రెండు మాటలు చెప్పినందుకు $2,000 ఇచ్చుకుంటారు. మైండ్ ని ఎవరికైతే మేనేజ్ చేసుకోవడం తెలియదు వాడికి మెంటల్ వస్తుందో తన డిప్రెషన్ వదిలిపోతుంది. మైండ్ ని ఎలా హెల్త్ మేనేజ్ అయినాయి, ఆ మైండ్ ని ఎలా మేనేజ్ చేయాలో చెప్తారు. దానికి $250 ఇచ్చుకుంటారు. రంగు మనిషి గారి మైండ్ ని తీసా పక్కన పడారు. మైండ్ ని మేనేజ్ చేయడం కాదు, అసలు మైండ్ లేదు, మైండ్ ఉంటే మేనేజ్ చేసుకోవాలి. మైండ్ ఉండటం దాన్ని ఎలా మేనేజ్ చేయాలి, ఎలా మేనేజ్ చేయాలి, అసలు మైండ్ లేదు, మైండ్ లేదు, ఎలా మేనేజ్ చేస్తాను. మనం దగ్గర అందరూ మనసును ఎలా నిగ్రహించుకోవాలని అడుగుకోవాలి. అది కంట్రోల్ ద మైండ్. కంట్రోల్ ఇస్ కల్చర్, కంట్రోల్ ఇస్ సివిలైజేషన్, కంట్రోల్ ఇస్ ఎడ్యుకేషన్, కంట్రోల్ ఇస్ ఎవల్యూషన్. అది కంట్రోల్ ద మైండ్. మనం అడిగారు మనసును ఎలా నిగ్రహించుకోవాలి. ముందు మనసు ఉండలేదో చూసుకో, ముందు మనసు ఉండలేదో నువ్వు చూసుకో. లేకపోతే మనసుని మనసు లేకపోతే దాన్ని నిగ్రహించుకోవాల్సిన పని లేదు. మనసు ఉండే రోజు చూసుకో, మనసు లేకపోతే దాన్ని నిగ్రహించుకోవాల్సిన పని లేదు లేదు. ఒకవేళ మనసు ఉండవుతావు అప్పుడు నిగ్రహించుకోవాలి, అప్పుడు నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేయదు. శరీరానికి రోగం ఉందో లేదో ముందు చూసుకో. రోగం ఉంటే మందు వాడండి, కానీ రోగం అయితే మందుతో పనించదు. రోగం లేకుండా మందులు వాడితే ముందు లివర్ డ్యామేజ్ అయిపోతుంది. హౌ టు కంట్రోల్ ద మైండ్, మనసు ఎలా నిగ్రహించుకోవటం, దానికి ఎలా మేనేజ్ చేయాలి, హౌ టు మేనేజ్ ఇట్. ఇప్పుడు భగవంతు చెప్పింది ఏంటంటే మేనేజ్ చేయటానికి అది చిరాశీలు ఏం చెప్తారంటే తలంపులు సమూహం మనస్తాను. భగవాన్ ఏం చెప్తారంటే తలంపులు సమూహం మనసు లేదు, దేహంతో కాదార్చం పొందే తలంపు ఉంటే మనస్తున్నారు. దాన్ని చూసి పక్కన పెడతారు మనసు లేదు. అంటే మనస్సుని ఉంటే నిద్రించడం కానీ అసలు ఉండలేదో చూడు. అహమయం కుతో భగతి చెన్నతనం అది పాపాచేహం నిజ విచారణం. వెంటనే ఎంత ఎన్నిసార్లు కొడతారా పుట్ట మీద, పుట్ట మీద కొడితే పాము చేయదు, పాము శిరస్సు మీద కొడుతూ పాము చేస్తుంది. నిజ విచారణం ఏమి నిజ విచారణం? మీకు నేననే తలంపు ఉంది, అది బయట నుంచి రావటం లేదు, లోపల నుంచి వస్తాను. అది ఎక్కడి నుంచి వస్తాను? మీ లోపల నుంచి వస్తాను. అది ఏ ప్లేస్ నుంచి వస్తుంది అది చూడగలిగితే, దాన్ని తెలుసుకోగలిగితే, అంత తోకం నీకు ఉంటే, అంత వైరాగ్యం నీకు ఉంటే, అంత అభ్యాస బలం ఉంటే, అంత లోపలికి దిగే శక్తి నీకు కనుకుంటే, అంత ఎవరైనా అసలు మూలం లేదు వెళ్ళగలిగితే ఆ మూల తలంపు యొక్క మూలం నీకు తెలుస్తుంది. ఆ మూల తలంపు మూలమైతే అది ఏ ప్లేస్? ఆ సేక్రెడ్ ప్లేస్. నువ్వు భగవంతుని భగవంతుంటున్నావు, భగవంతుని నివాసం చేసే ప్లేస్. దాని నేచర్ ఏంటి చెప్పమంటావు? వారు కూడా లోపల వారికి నేచర్ ఉండట్లేదు. వారి బ్రహ్మంగా బ్రహ్మంగా కూడా నేచర్ ఉండట్లేదు. లోపల బ్రహ్మంగా వారికి నేచర్ ఏంటంటే ఎప్పుడు ఉంటారట. మన శరీరం పుట్టిన ముందు ఉండాలట్లేదు, ఎప్పుడు ఉంటారట్లేదు. శరీరం మరణించేట ఉంటారట్లేదు, లోపల లేనప్పుడు ఉంటారట్లేదు, లోపల ఉన్నప్పుడు ఉంటారట్లేదు, లోపల ఉంటారు. అయితే వారి శరీరం ఉండటమే సమాచారం. ఎలా ఉంటారట? చిరాగ్గా ఉంటారా, నిశుద్ధిగా ఉంటారా, నిశ్చితగ్గులుగా ఉంటారా, ఎలా ఉంటారట్లేదు? వారి స్వరూపం లేని, వారి స్వరూపం విషయానికి వారి స్వరూపం సుఖం అంటారు. వారు ఉంటారట్లండి, వారు ఉంటారు. ఎలా ఉంటారు? ఏడిస్తూ కూర్చుంటారండి వారు. వారు ఏడుస్తున్నారు, వారు ఇప్పుడు ఉండటమే ఉండటం. వారు ఎలా ఉంటారు? జ్ఞానంగా ఉంటారు, శాంతిగా ఉంటారు, సుఖంగా ఉంటారు. ఎలా ఉంటారు వారు సుఖం అంటే పాలని పాలని పాలు యొక్క రంగుని తెల్లదనాన్ని ఎలా వేరు చేయగలరు? బ్రాహ్మణ స్థితి పొందిన వాడిని వాడిని సుఖాన్ని వాళ్ళ నుంచి సుఖాన్ని సుఖం నుంచి వాడిని వేరు చేయడం, పాలలోంచి పెడుకుని వేరు చేయడం, నిప్పులోంచి వేడిని వేరు చేయడం. అలాగే లోపల బ్రహ్మ హృదయ గుహలోకి వెళ్ళి ఆత్మని దర్శించడం అంటే ఆత్మని చూడటం కాదు, ఆత్మలో ఉండటం. ఆత్మను దర్శించడం అంటే కళ్ళతో చూడటం కాదు, ఆత్మని దర్శించడం అంటే ఆత్మనే ఉండటం. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు? శరీరంగా ఉన్నారు. మీరు ఎలా ఉన్నారు? శరీరం. అలాగా ఆత్మనే ఉండటం. మీరు ఇప్పుడు శరీరంగా ఎలా ఉన్నారు, మనసు ఎలా ఉన్నారు, అలాగే ఆత్మనే ఉండటం. అది చూడటం కాదు, ఉండటం. అంటే మూలతలంత మూలంలోకి వెళ్ళినప్పుడు ఆ వృధం యొక్క లోపలంత వృధం యొక్క స్వభావం ఎలా ఉంటుందో వారు ఉంటారు.
వారు వారు వారి నేచురల్ అంటే ఉండాలంటే కల్పించడం అంటారు వారి నేచర్. ఎక్కువ కోపదారులు కూడా ఒకసారి శాంతిగా ఉంటారని నిజం కాదు. బాగా శాంతిగా ఉన్న వాళ్ళు కూడా ఎప్పుడైనా కోపం వస్తుంది అది నిజం కాదు. ఎప్పుడైనా చాలా మంచి వాళ్ళు కూడా ఎప్పుడైనా చెడు పని చేయొచ్చు కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు. చాలా చెడ్డవాళ్ళు కూడా ఎప్పుడైనా మంచి పని చేయొచ్చు కానీ వాళ్ళు మంచి వాళ్ళు కాదు. అది నేచర్ ఏంటది? బ్రహ్మాది గారు ఎప్పుడైనా పొరపాటు మాట మాట్లాడొచ్చు అది నేచర్. అసలు బ్రహ్మాది గారు నేచర్ ఏంటది? ఆ లోపలనే స్వభావం ఎటువంటిది, అని అంతస్థ ఎటువంటిది, అది కావాల్సింది, అది తీరి. ఆ లోపల వారు వారితో నేచర్ ఉండటండి. మీ మనసుకు నేచర్ ఉండ కదా, మీ మనసులో నేచర్ ఉంది కదా. ఆ లోపల ఉండగానే ఈశ్వర ఆత్మ కూడా వారికి నేచర్ ఉండటండి. సెల్ఫ్ నేచర్, ఈ సెల్ఫ్ ఎంతో వల్ల మీకు లోపల వస్తే ఒక నేచర్ తెలుస్తుంది. లోపల నేచర్ తెలుస్తుంది. వారు ఎలా ఉంటారు? సౌందర్యాసి సౌందర్యంగా ఉంటారు, సరళంగా ఉంటుంది, సౌందర్యంగా ఉంటారు. అది వచ్చి ఎలా ఉంటుంది? సౌమ్యంగా ఉంటుంది, సరళంగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, ఎప్పుడూ ఉంటుంది. ఎప్పుడూ దేహం కనిపించినా ఉంటుంది, దేహం కనిపించకపోయినా ఉంటుంది, లోకం కనిపించినా ఉంటుంది, లోకం కనిపించకపోయినా ఉంటుంది. దేహం ఉండటం ఉండకపోవడం దానికి ఇష్టపడే సంబంధం లేదు, అది వారి నేచర్. దేహం పోయినప్పుడు కూడా మేము ఉంటున్నాం అనే సంగతి వారికి తెలుస్తుంటుంది. ఆ స్థితిలోకి వెళ్ళాలి, ఆ స్థితిలోకి అది మీ గమ్యం, అది మీ జీవిత గమ్యం. అక్కడికి వెళ్తేనే మీకు శాంతి, నా సుఖము స్వరూపం మీకు తానుగా వ్యక్తం అవుతుంది. నేను ధ్యానం చేసుకుంటున్నాను అన్నాడు. సరే చేసుకుంటూ చేసుకో, మంచిదే. నువ్వు జపం చేసుకుంటున్నావు, నువ్వు జపం చేసుకో మంచిదే, ధ్యానం చేసుకుంటున్నావు అక్కడ మంచిదే. అయితే సరే ఇప్పుడు రాకుండా ఆపు చేస్తుంది, లేకపోతే కోరుకో తలంపు, కోపం కూడా తలంపే, ఇవన్నీ నిజాలు కాదు. మనకి నిజం ఒకటి, నిజం ఒకటి కనుకుంటుంది కానీ రెండు కానీ మూడు కానీ ఉండదు. అంటే మీ హృదయంలో ఒక నిజం ఉంది, ఆ నిజం దగ్గర తీసుకెళ్ళడానికి ఇక్కడ మహర్షి ప్రయత్నం చేస్తున్నాడు. ఎందుకంటే మనం నిజం కాదా నిజం అనుకుంటే వంద దానికి వెళ్ళిపోతాయి, ఆ నిజం కానిదే నిజమని అతను అర్థం అయితే మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టారు. నిజం కానిదే నిజం అనుకుంటే అది వచ్చి మీరు తీసి పట్టుకోడు. నిజం కానిదే నిజం అనుకుంటే ప్రయాణం ఆగిపోతుంది. మరి నువ్వు ఏదైతే నిజం అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే నిజం కాదని నిజం అనుకున్నప్పుడు మళ్ళీ నిజం కాదని తెలిసేప్పుడు మళ్ళీ పోయి ఇందులో నీకు మన జన్మలేదు. అదే కాలాన్ని వరగా చేయకూడదు. ఈ సృష్టిలో మూడు రకాల మనుషులు లేరు, రెండు రకాల మనుషులు ఉన్నారు. కొంతమంది చేతలు, కొంతమంది జల్లెళ్ళు అన్నాడు రామకృష్ణ గారు. ఈ సృష్టిలో కొంతమంది మనుషులు చేతలు, కొంతమంది జల్లెళ్ళు. చేత ఏం చేస్తుందంటే చెడ్డ మొదలేస్తుంది. చేత ఏం చేస్తుంది? ప్రపంచంలో విశ్రమి, ప్రపంచం విశ్రమి, మంచి చెడుని విశ్రమి ప్రపంచం. నూటికి నీరు వాళ్ళు మంచి ఉండదు, నూటికి నీరు పాళ్ళు చెడ్డ ఉండదు ప్రపంచంలో. నూటికి నీరు పాళ్ళు మంచి ఉండదు, నూటికి నీరు పాళ్ళు చెడ్డ ఉండదు ప్రపంచంలో. మంచి చెడ్డ విశ్రమి ప్రపంచం. కానీ సాధకుడు ఏం చేయాలంటే చేతగా ఉండాలి, కానీ జల్లిగా ఉండకూడదు. చేత ఏం చేస్తుందంటే చేత చెడ్డను వదిలేస్తుంది, మంచిని పెట్టుకుంటుంది. ఏమి చేత జల్లిగా చేస్తుందంటే మంచిని వదిలేస్తుంది, చెడ్డను దాని దగ్గర పెట్టుకుంటుంది. అంటే మీకు జ్ఞానం కావాలంటే చేతరాలండి. మీ జ్ఞానం అక్కర్లేదనుకో, జల్లెళ్ళు లేదండి. ఇది రామకృష్ణుడు చెప్పారు. సృష్టిలో ఎక్కడ చూసినా రెండు రకాల మనుషులు, మూడో రకం మనిషి లేరన్నాడు రామకృష్ణుడు. అయ్యా పూజ చేస్తూ ఉంటామనుకోండి, మీరు బాగా అర్థం చేసుకోండి. ఆ పూజ గదిలోంచి మీరు బయటకు వచ్చారనుకోండి, ఎవరైనా మిమ్మల్ని పొగిడారు అనుకున్నప్పుడు ఏమవుతుంది? సంతోషం. ఎవరైనా విమర్శిస్తారనుకోండి అప్పుడు ఏమవుతుంది? మీకు దుఃఖం వచ్చేస్తుంది. అప్పుడు పూజ ఎక్కడికి వెళ్ళిపోయింది? అది నేను మిమ్మల్ని అడిగే. అసలు ఇంకోటి, మనం ఒంటిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటాం, పది మందిని పుచ్చినప్పుడు ఒక రకంగా ఉంటాం, కొత్త చుట్టాలు ఇంటికి దించిపోతాం ఇంకా. అంటే మన అసహ చూసి సహజ స్థితిలో ఏమని అర్థం? మనం పూజ గదులు ఎలా ఉన్నాం, ఎలా ఉండగలుగుతున్నాం, వంద మందిలో కూడా అలా ఉండగలుగుతారు. అది న్యాచురల్ గ్రేస్, న్యాచురల్ స్టేట్, ఇది నార్మల్ స్టేట్. అలా ఉండలేకపోతున్నాం అనుకుంది ఎక్కడ అహంకారం ఇక్కడ ఇంటర్ఫీర్ అవుతుంది. అజ్ఞానం ఇంటర్ఫీర్ అవుతుంది, అహంకారం ఇంటర్ఫీర్ అవుతుంది. అది న్యాచురల్ గా మనం ఉండలేకపోతాం. ఏదో అహంకారం పనిచేస్తుంది, అహంభావన పనిచేస్తుంది, దేహభావన పనిచేస్తుంది. నన్ను ప్రశ్నించింది ఆ పూజ ఎక్కడికి వెళ్ళిపోయింది? ఆ పూజ చేసేది నేను, ఆ జపం చేసేది నేను, ఆ ధ్యానం చేసేది నేను. ఎప్పుడైనా పరిశీలించారా? అది ఎలా ఉంటుందో చూచారా? దాన్ని ఎప్పుడైనా గమనించారా? దాన్ని ఎప్పుడైనా శోధించారా? దాని మూలాన్ని శోధించి ఎప్పుడైనా దాని మూలాన్ని తెలుసుకున్నారా లేదా సాధించారా? ఆ మూలతరం మూలంలో ఉడిగారా? అందులో ఉండగలిగారా లేదా ఉండటం నేర్చుకున్నారా? పోయినా ఆ మార్గంలో మీరు, ఆ మార్గంలో మీరు పరించకపోయినా ఆ మార్గంలో స్టడీగా ఉండాలనే సంకల్పం ఎవరికైనా ఉందా? లేదు, అది ఎనాలిసిస్ లేదు. మీ ఇష్టం మార్గంలో ప్రయాణం చేయండి. ఏ మార్గంలోనే ప్రయాణం చేయమని నేను చెప్పటం లేదు. ఏ మార్గంలోంచి ప్రయాణం చేసినా శవబుద్ధి దేహబుద్ధిలోంచి, మీ దేహ అభిమానంలోంచి విడుదల పొందవలసింది. అంతకంటే ఇంకొక అవకాశం లేదు. అలా విడుదల పొందాలనుకోండి అజ్ఞానం, అశాంతి, దుఃఖం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఆ మూల తలంపు ఒకరి సోదర మహర్షులారా, సోదర సోదరిమిళ్ళారా, ఒకే విషయం గుర్తుపెట్టుకోండి. నా శరీరం ఉన్నా లేకపోయినా ఒకే విషయం గుర్తుపెట్టుకోండి, నేను టెంపరీ విషయాలు చెప్పటం లేదు. ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళలేమనుకోండి మనకు ఆ దుఃఖం తాలూకు దొంప ఎండిపోదు. దుఃఖం తాలూకు దొంప అలా ఉండిపోతుంది. ఆ మూల తలంపు మూలాలు జరిగితేనే కానీ దుఃఖం తాలూకు దొంప ఎండదు, ఎండదు రాలదు నశించదు. కానీ మూల తలంపు మూలంలోకి వెళ్ళినప్పుడు దుఃఖం తాలూకు దొంప నశిస్తుంది. అక్కడికి వెళ్ళాలనుకోండి దుఃఖం తాలూకు దొంప అలా పచ్చిగానే ఉంటుంది, పచ్చిగా ఉంటాం కాదు. జన్మ జన్మలకి లక్షల జన్మలెక్కినాడు, వేరు జన్మలెక్కినాడు. దుఃఖం తాలూకు దొంప పచ్చిగానే ఉంది కాలం. ఒక దుఃఖం తర్వాత ఇంకో దుఃఖం, ఒక దుఃఖం తర్వాత ఇంకో దుఃఖం, ఒక దుఃఖం తర్వాత ఇంకో దుఃఖం. అన్ని జన్మల్లోని ఆ దుఃఖం తాలూకు దొంప ఎండిపోయే వరకు మన దుఃఖం వెంటాడుతుంది. ఈ జన్మలో కదా, రాబోయే జన్మలో కూడా దుఃఖం వెంటాడుతుంది, అశాంతి వెంటాడుతుంది, ఆందోళన వెంటాడుతుంది. శవాలను మూడుస్తూ ఉండాలి. లోపల దుఃఖం తాలూకు దొంప పెట్టుకుని తాత్కాలిక టెంపరీ ఏ చేస్తాం, ఒక పది నిమిషాలు శాంతిగా ఉంటే నేను సమాధి స్థితికి జ్ఞాన దూరంలో ఉన్నాను, ఆత్మజ్ఞానానికి జ్ఞాన దూరంలో ఉన్నాను. ఇలా ఎంతకాలం మళ్ళీ మనం మోసం చేసుకుంటాం. నువ్వు పూజ చేస్తున్నావు, పది నిమిషాలు చెయ్యి, నువ్వు బయటకు వచ్చాక ఎలా ఉంటున్నావు? ఒకసారి పోలేరమ్మ అయిపోతున్నావు. మరి పది నిమిషాలు పూజ చేసిన వాడికి పోలేరమ్మ కూడా అవుతున్నాడు. ఇంటి కారణం ఏం చేత? అంటే వాడి ఇంటే ఇల్లు ఉన్నాడు కానీ ఊరి లేకుండా వాడు ఉండగలడు, కానీ వాడు లేకుండా వీడు ఉండలేడు అంటున్నారు భగవాన్. బుడగ లేకుండా సముద్రం ఉండగలదు కానీ సముద్రం లేకుండా బుడగ ఉండలేదు. కేరటం లేకుండా సముద్రం ఉండగలదు కానీ సముద్రం లేకుండా కేరటం ఉండలేదు. లోపల చైతన్య మహాసముద్రంలోంచి శాంతి సాగరంలోంచి ఆనంద సాగరంలోంచి ఉనికి నీరు అనే తలంపు ఒక బుడగ లాంటి. ఈ బుడగ తగిలిపోతే, ఈ మూల తలంపు తగిలిపోతే నువ్వు పోవయ్యా సముద్రం అవుతావు. అలా ఈ మూల తలంపు పోతే నువ్వు పోతావనుకోకు. ఏమవుతుంది? నువ్వు ఏదిగా ఉన్నావో అదవుతావు. బుడగ ఏదిగా ఉందో అదవుతుంది. బుడగ ఎలా ఉంది? నీరుగా ఉంది. బుడగే బుడగ అంటే నీరే. బుడగ బుడగ పోతే ఏమవుతుంది? నీళ్ళే అవుతుంది. అలా మూల తలంపు మూలంలోని ఏది? జ్ఞానమే. ఇది పోతే నువ్వు పావు. నీ జ్ఞానం జ్ఞానమే నీకు స్వరూపంగా వ్యక్తం. ఆ జ్ఞాన సాగరంలో, ఆ శాంతి సాగరంలో, ఆనంద సాగరంలో నువ్వు ఈజీ వాడుతున్నప్పుడు, ఆ మూల తలంపు మూలంలో నువ్వు ఐక్యమైనప్పుడు, అక్కడ ఉండగలిగినప్పుడు, అక్కడ నిలకడగా స్టడీగా ఉండగలిగినప్పుడు, లోపల నుంచి వృద్ధంగా ఉండే ఆనందం, వృద్ధంగా ఉండే శాంతి, వృద్ధం నుంచి ఉండే సుఖము ఒక్కసారి పొంగి నీ సహస్రాన్ని ముంచేస్తున్నావు. కూతురు సరిపోదు. ఎడి చూసిన ఆనందమే, ఎడి చూసిన శాంతి, ఎడి చూసిన సుఖం. అద్వైత సంస్కారం, అద్వైత అనుభవం కలగటానికి ఎన్నో జన్మల పుణ్య 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 బలం ఉంటేనే కలిగి సాధ్యం కాదు. ద్వైతం కూడా మంచిదే, అదే ద్వైతం కూడా అద్వైతానికి దారి చూపిస్తుంది. విగ్రహం మంచిదే, ఎంతవరకు మంచిది? మీరు విగ్రహం తీసుకొచ్చే వరకు విగ్రహం మంచిదే. విగ్రహారాధనలో ఈ కామకురగాలు పద్ధతంటే విగ్రహారాధన మంచిదే, ఎంతవరకు మంచిదే? మీరు అసలు సమస్య పరిష్కారం కాదు. అలాగే నువ్వు చేసి సాధనలు చేస్తున్నావు, సాధనలు చేసి మూల తలంపు నుంచి పెట్టి నీ సాధనలు చేసినా నువ్వు సక్సెస్ అయినావు. టెంపరీగా నీకు శాంతిగా ఉండొచ్చు, కానీ మూల తలంపు నీ సమస్య. అది నీ పంచాయతీ వారి సమస్య కాదు, ప్రభుత్వం వారి సమస్య కాదు, అది నీ సొంత సమస్య. నీ సమస్య నువ్వే పరిష్కారం చేసుకో. నీ మనస్సును మిత్రుడిగా చేసుకో, నీ మనస్సును స్నేహితుడిగా చేసుకో. నీ మనస్సుతో వినోదం పెట్టుకోకు. నీ మనస్సుతో నువ్వు అనుకూలంగా ఉండి నీ మనస్సును మచ్చిక చేసుకుని మనోమలంలోకి వెళ్ళాలి అర్జున. మీరు లేకుండా వారు ఉంటారటండి, వారు లేకుండా మీరు ఉండలేరటండి. అయితే మీరు లేకుండా మూల తలంపు ఉండలేదు. మనమేంటే వారు లేరు అనుకుంటున్నామని మీరు ఉన్నారనుకుంటున్నామట. మూల తలంపు నిజం అనుకుంటున్నాం, మూల తలంపు మూలాన్ని లేదనుకుంటున్నాం. అక్కడ ఏమీ లేకపోతే, అక్కడ చైతన్యం లేకపోతే, అక్కడ సంతింగ్ లేకపోతే, అక్కడ ఈశ్వరుడు లేకపోతే, ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది నతింగులోంచి వచ్చిందా? నతింగులోంచి రాలేదు, సంతింగులోంచి వచ్చింది. దాన్ని బ్రహ్మమను లేక నిర్వాణమను మరొకటనే మరొక చైతన్యమను సంతింగులో చేయలేనా వస్తుంది, కానీ నతింగులోంచి చేయలేదు కాదు. మన ఫిజికల్ హ్యాప్ అంతే కాదు. ఏది ఆ మూల తలంపు? ఏ మూలంలోంచి వస్తుందో, ఏ ఆధ్యాత్మిక హృదయంలోంచి వస్తుందో, ఏ చైతన్యంలోంచి వస్తుందో, ఏ సాగులోని స్థితిలోంచి వస్తుందో, ఏ మరణం ఎలా ఉంటుందో తెలియనటువంటి వస్తువులోంచి, ఏ వస్తువులోంచి అది వస్తుందో, అది ఫిజికల్ హాట్లాంటి కాదు. అది పరమ పవిత్రమైన ప్రదేశం, అది హోలీ ప్లేస్, నా సీక్రెట్ ప్లేస్. నువ్వు అనుకునే ప్రభు, నువ్వు అనుకునే చైతన్యం, ఈ ప్రపంచాన్ని ఎవరైతే పాలిస్తున్నారో ఆ యజమాని అక్కడే, వారి నివాసం అక్కడే. భగవంతుడు ఎక్కడున్నాడు? భగవంతుని నివాసం ఏమిటి? హృదయం. హృదయం భగవంతు నివాసం హృదయం. భగవంతుడు ఎక్కడ ఉంటాడు? హృదయంలో ఉంటాడు. అంటే హృదయానికి భగవంతుడికి మరొక పేరు హృదయం. ఉపనిషత్తు చెప్తుంది అరుణాచల రమణుడు. అరుణాచల రమణుడు ఎక్కడ ఉంటాడు? అరుణాచలంలో ఉంటాడు. కాబట్టి ఏంటి? అరుణాచల రమణుడు. ఇక భగవంతుడు ఎక్కడున్నాడు? హృదయంలో ఉన్నాడు. హృదయవాసి. ఏమిటది హృదయవాసి? ఆ హృదయాన్ని భగవంతులకు ఉంటాడు కాబట్టి హృదయం యొక్క వైభవం చూడండి. హృదయానికి ఆ పేరు వచ్చేస్తుంది. అంటే మనం ఎవరితో స్నేహాలు చేస్తే వాళ్ళే అవుతాం. ఎక్కడున్నాం మనం? ఆత్మలో ఉన్నాం. ఎక్కడున్నాం? చైతన్యంలో ఉన్నాం. ఎక్కడన్నా చైతన్యంలోనే ఉన్నాం. మరి చైతన్యంలో ఉంటే సుఖంగా ఎంచుకోలేము, శాంతిగా ఉండాలి కదా. మన చైతన్యంలో ఉంటే సుఖంగా ఉండాలి కదా, శాంతిగా ఉండాలి కదా. ఎంచుకోలేము, అక్కడ ఉన్నాము. ఉన్నామా సంగతి తెలియట్లేదు. తెలుసుకుంటే సుఖం, తెలియకపోతే అసుఖం. తెలుసుకుంటే శాంతి, తెలియకపోతే అశాంతి. నేను ఎవడని, నేనెవడని ప్రశ్న వేసుకుంటున్నానండి. అర్థం తెలియకలేదంటున్నాడు. సారాతాడు కూడా ఎవరా నేనేమంటారా నువ్వు ఎవడం అంటాడు. బాగా తాగేసినప్పుడు కూడా ఏమంటాడు సార్ ఎవడరా నేను అంటాడు. అంటే అది విచారణ చేస్తున్నాడు. విచారణ తాగిపోతున్నాడు అంటే అది అది ఆత్మ విచారణ కాదు. అంటే విచారణ అంటే నేను అంటున్నావు కదా, ఆ నేను అనేది నిజం కాదు ఒక తలంపు. ఇది బాగా అర్థం చేసుకోండి, ఏదైతే నేను నేనేసినా అది నిజం కాదు, అది ఒక తలంపు. మీకు చాలా తలంపులు ఉన్నాయి, ఆ తలంపులకి మొదటి తలంపు. ఇది మొదటి తలంపుని ఎందుకు తెలిపెట్టారంటే, ఈ మొదటి తలంపు మీకు వచ్చే ఇతర తలంపులు వస్తున్నాయి, కానీ మొదటి తలంపు రాకపోతే మీకు ఇతర తలంపులు రావు సార్. మీకు ఏదైనా తలంపు వచ్చిందంటే మొదటి తలంపు ఉందని అర్థం. ఇప్పుడు నేను ఏమన్నా ప్రశ్న ఎందుకు చెప్పినట్టు బాగా అర్థం చేసుకోవాలి, క్లారిటీ చూడండి, అందులో అందాలు చూడండి. నేననే ప్రశ్న ఎందుకంటే, ఆ నేననే ప్రశ్న ఎవరిని అడుగుతున్నా, మూల తలంపులు అడుగుతున్నాను ఎవరు అని. ఆ నేను ఎవరనే ప్రశ్న ఎందుకంటే, ఆ నేను యొక్క తలంపు మూలాన్ని చూడటానికి. మీకు బాగా అర్థం చేసుకోండి, నేను అనే ప్రశ్న నేను ఎవడను, నేను అనే ప్రశ్న ఎందుకు, నేను ఎవడననే ప్రశ్న ఎందుకంటే, నేననే తలంపు యొక్క మూలాన్ని చూడటానికి ఆ ప్రశ్న మీకు సహకరిస్తుంది. ఆ ప్రశ్న వల్ల ఏమవుతుంది, మూల తలంపు ఉపసంహరించి 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 విత్తుడ్రాయి 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 ఆ మూల తలంపు మూలంలోకి వెళ్ళి పడిపోతా, ఆ లోయలోకి వెళ్ళి నయం అయిపోతుంది. ఆ మహా లోయలోకి వెళ్ళి ఉదయ గుహలోకి వెళ్ళి నయం అయిపోతాను, గదట్లే అయిపోతుంది. అప్పుడు మీకు దాని సైతాను తాలూకు తేడం వెళ్ళిపోతుంది. ఒక కారణం బయటలే, ఒక కారణం ఎక్కడుంది, నీ లోపల ఉంది. అహంకారం ఉన్నా కర్తృత్వం ఉన్నా ఒకటే, ఒక కారణం బయట లేదు, నీ లోపల ఉంది. అదొక్క కారణం ఏదైతే ఉందో, అదొక్క కారణం నుంచి విడుదల పొందే వరకు అదొక్క నువ్వు ఏ జన్మక జన్మదని తడుతూ ఉంటుంది. నువ్వు ఎటువంటి తలంపులు రాకు, తలంపు వస్తుంటే నువ్వు రాకు రాకు అనకండి, ఇంకా ఎక్కువ వస్తుంది. అది నిజంగా తలంపు వస్తుంది అనుకోండి, మంచి తలంపులు రావచ్చు, చెడు తలంపులు రావచ్చు. నువ్వు రాకు నువ్వు రాకు రాకు అని మరి ఎక్కడ దేవుడి దగ్గర వెళ్ళిపోయి, ఓ దేవుడా నాకు తలంపులు వచ్చేస్తున్నా, నాకు అంతసేపు దేవుడు బొమ్మలా చూసి నమస్కారం పెట్టుకున్నా, రెండు నిమిషాలు ఆలస్యం, దానివల్ల కూడా ఆయన చెప్పకుండా టెంపరీ. మళ్ళీ మీరు బయటకు వచ్చి చూసుకున్నప్పుడు మళ్ళీ తలంపులను విసిరేస్తాం. ఆ దేవుడో దేవుడో దేవుడు అని చూశాను, ఈ మూల తలంపు కల్పించింది. దాని దగ్గరలో మూల తలంపు లేదు, అక్కడ మీకు దేవుడి స్మరణ కూడా లేదు. అంటే ఇక్కడ భగవాన్ ఏం చేస్తున్నారంటే, మధ్యవర్తి లేకుండా మీ ఉదయంలోకి తీసుకెళ్లి మీ శాంతి సముద్రంలో ముంచే కనుక, మీ ఉదయంలో మీ శాంతి సాగరంలోకి ఆనంద సముద్రంలోకి మీరు ముందుకెళ్ళి తీసుకెళ్ళి అక్కడ ఊటకానికి ప్రయత్నం చేస్తున్నాడు. తలంపులు రాను రాను, మనం ఏమంటా అంటే తలంపులు మూసేస్తున్నాయి రాను, పోటీ తలంపులు రాను. వచ్చినప్పుడు ఏంత పెద్ద గుమ్మడికాయైనా కత్తి పెట్టుకు లోకు, ఏంత పెద్ద గడ్డి నీటైనా గడ్డి పొలక లోకు. మీకు ఎంత గడ్డి నీటి లాంటి కర్మైనా ఈ విచారణ నేను అడ్డి పొల ముందు అంత కాలిపోయి భూమి తగ్గుతుంది. అది ఇక్కడ హాయి ఇవన్నీ లేకున్నాడు అని ఈ ప్రశ్న జాగ్రత్త అర్థం చేసుకోండి. ఎన్ని తలంపులైనా మంచి తలంపులైనా వాడు చెడు తలంపులు రాను. రండి మీరు రండి 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 రండి, తమ్మనకని తమ్మనుకుంటే ఎదుటూ మళ్ళీ ఇంకా స్పీడ్గా వస్తాయి. రండి 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 రండి, ఎవరికి వస్తుంది ఈ తలంపులన్నీ, ఎవరికి వస్తున్నాయి ఎవరికి వస్తున్నాయి? మంచి తలంపులు రానివ్వండి, చెడు తలంపులు రానివ్వండి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఎవరికి వస్తున్నాయి? నాకు. ఈ నేనెవరు, ఈ నేనెవరు, ఈ నేనెవరు, ఇది ఒక తలంపు, అది ఒక తలంపు, ఇది ఒక తలంపు, ఆ చెడు తలంపు ఒక తలంపు, మంచి తలంపు ఒక తలంపు, ఈ నేనే ఒక తలంపు, ఈ నేనే తలంపు, ఆ తలంపులు వస్తున్నాయి. ఈ నేను ఎక్కడి నుంచి వస్తుందో దాన్ని ప్రశ్నించి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అది ప్రశ్నించిన మొదలైతే నెమ్మదిగా నెమ్మదిగా లోపలికి జరుగుతుంది. హృదయం యొక్క పూట్లోకి జరిగి 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 నిండిపోయి హృదయ సాగరంలో ఆ చిరాకాశంలో మహాకాశంలో ఎక్కడికైనా మీరు లైన్ అయిపోతుంది ఆకాశం. అప్పుడు నువ్వు పావు ఎక్కడికే లైన్ అయ్యిందో అది మీకు నీడిగా వ్యక్తమవుతుంది. మీరు కర్మ అనుభవిస్తున్నాం అనుకోకండి, కర్మ ఎవరికి బాగా అర్థం చేసుకోండి, కన్నా పడకండి. మీరు పూజలు చేసుకోండి, జపాలు చేసుకోండి, జనాలు చేసుకోండి, ఇంటికాడ టైం ఉంది వెళ్ళి చేసుకుంటారు కానీ కన్నా పడకండి. మీ దెబ్బలు ఇంటికాడ ఉంటాయి, కన్నాడు పడుతుంది, మీరు వెళ్ళి చేసుకుంటే కానీ మీరు కర్మ ఎవరైనా అనుభవిస్తానని చెప్పండి. మీరు రుణం లేదా కావాలని పుచ్చుకోండి, నేను నేను కర్మ అనుభవిస్తున్నాను లేరాను. మనం కర్మ ఎవరైతే అనుభవిస్తున్నాం కానీ మీరు అందరం చేయండిలే, కర్మ అనుభవించిన కర్మ అనుభవిస్తున్నాం కదా. కర్మ ఎవరు, మూల తలంపు ఉంటే, మూల తలంపు ఉంటే కర్మ ఉంది, మూల తలంపు లేకపోతే కర్మ లేదు. మూల తలంపు ఉన్నవాడు కర్మ అనుభవిస్తాడు, మూల తలంపు లేనివాడు కర్మ అనుభవించడు. అంటే మూల తలంపు లేని వాడికి కర్మానుభవం లేనే లేదు. కర్మానుభవం ఎవరికైతే లేదు, వాడికి ఉన్నదే శాంతి, ఉన్నదే సుఖం, ఉన్నదే ఆనందం. ఆ మూల తలంపు ఏం చేస్తున్నట్టు నువ్వు పూజ చేసుకో, పూజకి బాగా చేసుకో, పుణ్యం సంపాదించుకో, నా జోలికి రావద్దు. ధ్యానం బాగా చేసుకో, నా జోలికి రావద్దు. నేను పుణ్యం సంపాదించి పెడతాను, గౌరవం సంపాదించుకో, పది మంది నా జోలికి రావద్దు. ఈ గౌరవం ఎవరికి? మూల తలంపుకే. అగౌరవం ఎవరికి? మూల తలంపుకే. ఇదే కృష్ణుడు చెప్పాడు. ఈ గౌరవాన్ని అగౌరవాన్ని సమానంగా చూసుకోవడానికి మూల తలంపు మూలంలోకి వెళ్ళదు. నా జీవితాన్ని బట్టి అన్నింటికి ఎంత గొప్పది సజ్జన సాంగత్యం. ఆ లౌకికులకి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓ ఒకరికి 105 డిగ్రీలు అమ్మనుకోండి, పూర్తిగా రంప కూడా పట్టిందనుకోండి, వారి ఎదురు మనం కూర్చుంటానికి 3 రోజులు మనం రంప వచ్చేస్తుంది. అలాగే లౌకికులతో మన స్నేహం మానవాకండి, లౌకికులతో స్నేహం అనుకున్నారు, గుణాలన్నీ మనకు వచ్చేస్తాయి. రామకృష్ణ పదవి చెప్తాడు, లౌకికులతో బహు జాగ్రత్తగా ఉండాలి. ఇంకేంటి వాళ్ళని ఎంత ఎంత పెంచాలంటే మనకు లేక వాసిన పెంచి వెళ్ళిపోతారు. 10 రూపాయలు సంపాదించి 50 రూపాయలు రుణం చేస్తుంటే ఏంటంటే మన పరిస్థితి చేసిందేమో పూజ, లౌకికులతో స్నేహమా? చేసింది 10 నిమిషాలు పూజ, మిగతా 24 గంటలు లౌకికులతో స్నేహం. అప్పుడు ఈ పూజ పరికరం ఏమవుతుంది? 10 రూపాయలు సంపాదించడం, 60 రూపాయలు అప్పు చేయటం, ఎవరికైనా మైలు వెళ్ళటం, మనకు 6 మైళ్ళు వెళ్ళటం. అప్పుడు ఎంత కలపమా, ఎవరి కలపమని మీరు చెప్పండి. ఎక్కడ బాగా వస్తుంది కదా మీకు? నేను ఎంత సాధన చేసినా లౌకికులతో స్నేహాలు కూడా శుభ్రంగా పత్రం చేస్తాను. బిఆర్ ఆఫ్ దమ్ అంటాడు రామకృష్ణ పరమహంస. అంటే ఆలోచన రానే ఉండదు. వద్దు వద్దని వద్దు అంటే ఇంకా వస్తాను రానే ఉండదు. తలంపులు రానే ఉండదు. అంటే ప్రత్యేకంగా ఆహ్వానించద్దు, వస్తే రానే ఉండదు. తలంపులు రానే ఉండదు, ఆలోచన రానే ఉండదు, వాళ్ళు రానే ఉండదు. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నాకు వస్తున్నాయి. ఈ తలంపులన్నీ వస్తున్నాయి, ఈ నేను ఎవరు ఉన్ని తీస్తాయి, ఉన్ని అమ్మాయి ఉన్ని తీస్తాయి. ఈ తలంపులన్నీ ఎవరికి వస్తున్నాయి? నేనుకి వస్తున్నాయి. ఈ తలంపులన్నీ ఏ నేనికి వస్తున్నాయో ఆ నేను ఎవరు అని ప్రశ్నించండి. ఈ నేను ఎక్కడి నుంచి వస్తుంది? మీ లోపల నుంచి వస్తుంది. ఆ మూలం విచారణ చేయండి, మూలం విచారణ చేయండి. ఆ మూలం పరమ పవిత్రమైన అక్కడదే. ఇది వేదం వర్ణిస్తుంది, ఇది సేక్రెడ్ ప్లేస్, హోలీ ప్లేస్, పరమ పవిత్రమైన ప్లేస్ అంటే మూల తలంపు. ఆ మూల తలంపు యొక్క మూలం అది పరమ పవిత్రమైన అక్కడ. దానికి ద్వితీయం ఎలా ఉంటుందో తెలియదు. పైగా తెలుసుకోవడానికి కొంతమంది ఏమంటున్నారంటే, ఏమన్నా తెలుసుకోవడానికి మేము ఉండాలి కదా, మరి మేము లేకపోతే అలా తెలుస్తుందని అంటున్నారు కొంతమంది. కొంతమంది ఏమంటున్నారంటే అక్కడికి వెళ్ళమంటున్నారా, తెలియాలి కదా మాకు, ఈ నేను ఉండాలి కదా తెలియటానికి, ఈ నేనే పోతే అది ఏం తెలుస్తుందని మాకు అంటున్నారు. అలా కనుక కంగారు పడకండి. చాలా క్రిటికల్ ప్రశ్న ఇది, చాలా క్రిటికల్ ఇది. ఆ మూలతలంపు పోతే, ఆ మూలతలం పోతే ఉండాలి. ఆ మూలంలో ఏదుందో మూలతలంపు ఉండాలి కదా. మూలతలంపు లేకపోతే ఆ మూలంలో తెలుసుకోవాలంటే అది మాకు ఎంజాయ్మెంట్ ఉండాలి కదా. ఆ ఎంజాయ్మెంట్కి మూలత, మీరు ఎప్పుడైతే మూలతలంపు మూలంలోకి వెళ్ళారో, ఆ సఫోదంలో ఆ సద్వస్తువుని, ఆ సత్యవస్తువుని ఎప్పుడైతే మీకు అనుభవంలోకి వచ్చిందో, అది ఎంజాయ్మెంట్ మీరు పోదు. దాన్ని అవే ఎంజాయ్ చేస్తాం. ఆ స్థితి వెళ్ళిన వాడికి ఎంజాయ్మెంట్ కోసం ఇతరుల మీద కానీ, ఇతర వ్యక్తుల మీద కానీ, ఇతరుల సంఘటనల మీద కానీ, ఇతరుల పరిస్థితుల మీద కానీ అదృష్టం ఎంత అన్నా, నిరదృష్టం ఎంత అన్నా వాడక్కడి నుంచి చెల్లించడం. ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి అశాంతి వచ్చినా, ఎవరైతే వారి సుఖాన్ని చెల్లించగలిగారో అతి సుఖాన్ని, అతి శాంతిని, అతి ఆనందాన్ని అనుభవించు అర్జున అంటాడు భగవద్గీతలో భగవంతుడు. ఎటువంటి దుఃఖం వచ్చినా, ఎటువంటి వికారం వచ్చినా, ఎటువంటి అశాంతి వచ్చినా, మీ హృదయంలో ఏ సుఖంలో ఉన్నావు, ఏ శాంతిలో ఉన్నావు, ఏ ఆనందంలో ఉన్నావు, ఎటువంటి పరిస్థితిలో వచ్చినా, ఎన్నుకోవాలైనా ప్రతికూలమైనా, ఆ సుఖంలో నుంచి ఒళ్ళంతా రవ్వంతా చింతాకంత కూడా నేను కల్పించలేదు, అక్కడి నుంచి నేను కలపలేదు, ఆ సుఖ సముద్రంలో నుంచి నేను అటు ఇటు ఏడ్చలేదు. అతి సుఖాన్ని, దానితో సమానమైన సుఖం కాదు, దానికి మించిన సుఖం కాదు, ఏ సుఖం లేదు, అతి సుఖాన్ని అంటే పరమ సుఖాన్ని, అలా పరమ పవిత్రమైన సుఖాన్ని, నాట్ డిపెండెంట్ హ్యాపీనెస్, ఇట్ ఇస్ ఇండిపెండెంట్ హ్యాపీనెస్. అప్పుడారు మీరు ఆధారపడిన సుఖం ఏం చెప్పుకుంటుంది? కోళ్ళ మీద సుఖం మీద ఆధారపడి, మనుషులు మీరు ఆధారపడిన సుఖాలు, పరిస్థితులు మీరు ఆధారపడిన సుఖాలు ఎంతకాలంటే ఏం అక్కర్లేదు. మీరు అందరూ నాకు అనిచేట్లు అనుకోండి, ఇక అనుకోండి, నా మాట వరుసగా అనుకోండి, మీరు అందరూ ఒకేసారి నన్ను విడిచిపెట్టిస్తారు అనుకోండి, నాకు ముళ్ళంతా నా హృదయం కదిలింది అనుకోండి, నాలో జ్ఞానం లేనిస్తారు. మీరు బ్రహ్మాజీ గారు ఇంటికి వెళ్తారనుకోండి, ఆ కుటుంబ సభ్యులు ఎవరు మాట్లాడారు అనుకోండి, క్రిమికి పోతారు ఏంటి, ఎవరో నాతో మాట్లాడుతుండగా అలా కన్నడ వచ్చిందనుకోండి, జ్ఞానం యొక్క వైద్యం లేనట్టు అక్కడ. ఎవరు జ్ఞాపకం ఉంచుకోండి, మనం చనిపోయాక ఒంటరిగా ప్రయాణం చేస్తాం, కుటుంబ సభ్యులతో ప్రయాణం చేయటం, చర్యలు విడిచిపెట్టే కానీ ఈ జీవుడు ఒంటరిగా ప్రయాణం చేస్తాడు. అప్పుడు మనకి స్నేహాలు లేవు, బంధువులు లేవు. ఈ భూమి మీద ఒంటరిగా వచ్చాను, మనం భూమిని విడిచిపెట్టి బయటికి వెళ్ళినప్పుడు ఒంటరిగానే వెళతాం. అది ఏమని అంటారు, మీరు పుట్టినప్పుడు బట్టలు లేవు, ఇది నేను కాల్చినప్పుడు కూడా బట్టలు లేకుండా నేను కాలుస్తాను. అంటే శరీరం చనిపోయే వరకు మీరు ఆడక్కర్లేదు మోక్షానికి, ఆ మోక్ష సుఖానికి ఇప్పుడే పొందొచ్చు. ఇంకా ఈ సైతాన్ని పక్కకి తప్పిస్తాం, ఈ సైతాన్ని పక్కకి మనం తప్పించగలిగితే. మీకు దేహంతో తాదాత్యం వస్తుంది అనుకోండి, మీ దేహంతో తాదాత్యం వస్తుంది అనుకో, మీ గౌరవాలతో తాదాత్యం వస్తుంది అనుకో, మీ అగౌరవాలతో తాదాత్యం వస్తుంది అనుకో, మీ మనస్సుతో తాదాత్యం వస్తాం అనుకో, ఇంద్రియాలతో తాదాత్యం వస్తాం అనుకో, ఆ తాదాత్యం పొంది ఎవరు? మీ లోపల చైతన్యం కాదు, మీ లోపల బ్రహ్మం కాదు, మీ లోపల మెదడు లేని కాదు, ఈ మిథ్యాన్ని, ఈ దొంగని నేను దేహంతో తాదాత్యం పొందుతుంది, ఈ దొంగని నేను దేహం కలిపినప్పుడు ఏమిస్తుంది, ఈ దొంగని మీ మనస్సుతో తాదాత్యం పొందుతుంది, నువ్వు ఏదైతే కాదో అది నువ్వని అనిపించి అనిపింపజేసేది నీ చేతి దొంగని అని మిగతా నేను అటువంటి గొడవలోకి వెళ్ళదు. సత్పురుషుడు కాని వాడికి అన్ని గొడవలు కావాలి. సత్పురుషుడికి ఏం అక్కర్లేదు, సత్పురుషుడికి దేహం లేదు, మన లోకం లేదు, బాడీ లెస్, మైండ్ లెస్, వరణ లెస్, వాళ్ళు సత్పురుషుడు. సత్పురుషుడు బాడీలెస్, మైండ్లెస్, వరల్లెస్ అండ్ గాడ్లెస్ ఆల్సో. అద్వైతిని కోపం వచ్చేస్తుంది మాట చెప్తాను. వారంటారు అంతే, వాళ్ళు ఎలాగ ఉండరు, ఎలాగ ఉండరు, తక్కువగానే ఉండరు, ఎక్కువగానే ఉండరు, సుపీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉండదు, గొప్పవారు అనుకోరు, తక్కువవారు అనుకోరు, ఎంతలోనే ఉంటారు. వాడు మీలోనే ఉంటారు, సత్పురుషుడు ఎక్కడ ఉంటారు, మీలోనే ఉంటారు. మీరు ఆనందం అనుభవిస్తున్నారు అనుకోండి, మీలో ఉన్నారు కాబట్టి వారు కూడా అనుభవిస్తారు. ఇంకా మీలో లోపలే ఉన్నారు, మీ ఆనందం, వారి ఆనందం, వారు లోపలే ఉన్నారు. నిజమైన నాన్నగారు బయట లేరు, నిజమైన నాన్నగారు మీ లోపల ఉన్నారు. గైడెన్స్ లోపల నుంచి వస్తుంది. ఇంకా రాంగ్ థింకింగ్ ఉందనుకో, నీ ఆలోచనలో పొరపాటు ఉందనుకో, నీ ఆలోచనలు ఎక్కడైనా పొరపాటు ఉన్నాయనుకో, ఓ ఈ ఆలోచన పొరపాటు, ఈ ఆలోచన ఈ పొరపాటు ఉంది, ఇది నుంచి విడుదల పొందాలా, లోపల గైడెన్స్ మీకు లోపల నుంచే వస్తుంది, బయట నుంచి రాదు, లోపల నుంచే వస్తుంది. గాంధీ గారు ఎప్పటికీ నువ్వు పొరపాటుగా ఆలోచిస్తే రాజగోపాల్ గారు కొన్ని సలహా చెప్తూ ఉన్నారు. మిస్టర్ రాజాజీ ఈజ్ కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. నా మనసు నా బ్రెయిన్ ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసేవాడు ఆచార్య. నా బ్రెయిన్ అటు ఇటు ఉరిగిపోకుండా కాసు బంగారం చూసేప్పుడు ఆ బంగారం చూసేవాడు అలాగే చూస్తాడు, జాగ్రత్తగా చూస్తాడు. వంకాయలు చూసినాడు తిరిగి బంగారం చూసేవాడు, పది సార్లు చూస్తాడు సరిగ్గా బ్యాలెన్స్ సరిపోయింది కదా. అలా నా బ్రెయిన్ అటు ఇటు ఉరిగిపోకుండా సత్యాన్వేషణం చేయటానికి మిస్టర్ ఆచార్య ఈజ్ కేపర్ ఆఫ్ మై కాన్షియస్నెస్. ఈ మధ్య ఆచార్య గారు చనిపోయి ముందు ఒక మాట అన్నాడు. ఆచార్య గారు 72లో పోయారు రాముడి గురించి. ఇంకా 4 రోజులు ఆయన హాస్పిటల్లో పోయారు ఆచార్య. ఇంకా 4 రోజుల ముందు ఎవరో మాట్లాడుతూ రాముడి గురించి, ఆయన రాముడు అంటే ఇష్టం, వారు వైష్ణవుడు, రాముడి గురించి ఎవరో మాట్లాడుతున్నారు రాజగోపాల్ ఆచార్యతో. మాట్లాడుతుంటే రాముడు కొంచెం విమర్శిస్తున్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఎవరో రాజగోపాల్ ఆచార్య. రాజగోపాల్ ఆచార్య వయసు వచ్చి కొంచెం జ్ఞాపశక్తి పెరిగింది, వయసు వచ్చి కొంచెం తిరిగి పెరిగింది. మనకి వయసు వచ్చి కొంచెం తిరిగి తగ్గిపోతుంది, వయసు వచ్చి కొంచెం జ్ఞాపశక్తి పెరిగింది. కలగడమో కలగ పెట్టుకుని కలగడ కోసం ఎదుగుతూ ఉంటాం. వాడు రాజగోపాల్ ఆచార్య దగ్గరికి వచ్చినాడు రాముడు. రాముడు అంటే వాడు పరమ ప్రీతి వైష్ణవుడు, వాడు భరించలే రాముని విమర్శిస్తాడు. అప్పుడు దగ్గర రమ్మన్నాడు, ఎవరు నన్ను విమర్శించేవాడు దగ్గర రమ్మన్నాడు. మనం చిన్నప్పుడు తల్లి పాలు తాగాం, తల్లి పాలు డాక్టర్ దగ్గరికి పెట్టుకెళ్ళి మా అమ్మ పాలు మంచివే కాదని చూడమంటే ఎటువంటిదు రాముడిని విమర్శించడం అటువంటిది అన్న. తల్లి పాలు తాగి కృతజ్ఞత లేదు కదా, తల్లి పాలు తాగి తాగి కృతజ్ఞత లేదు కదా. ఈ తల్లి పాలేమో తొలిసి దగ్గరికి పెట్టుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అంటే మా అమ్మ పాలు మంచివో కాదో చూడండి ఒకసారి మా అమ్మ పాలు అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిశీలించుకోవడం ఎటువంటిదు రాముని విమర్శించటం. రాముడు తల్లిపల్లి లాంటి వాడు రాముని విమర్శించడం కూడా అటువంటిది అన్నాడు ఆచార్య. అది భక్తి అంటే అది భక్తి, అది విమర్శన కాదు, డివోషన్. ఈ మాట చెప్పేటప్పుడు రాజాజీ ఏం ఉద్రేకపడలేదు. వాడు ఆచార్య తల్లిపాలు బలంలో తిప్పుతామయ్యా, మమ్మ పాలు మంచివే కాదో చూడని అది సివిలైజేషన్ కల్చరా, ఇదే నేర్చుకుని విద్య. రాముడు స్మరించుకోవడం మానేసి తల్లిపాలు ఎగ్జామ్ చేసినట్టు రాముడు ఎగ్జామ్ చేయటం. ఎవరి పేరెంట్స్ స్మరిస్తూ ఉంటాం, ఎవరి పేరు స్మరిస్తే మనకి మోక్షం వస్తుంది, ఎవరి పేరు ఇంటే మనకు మోక్షం వస్తుందో, ఎవరి పేరు శ్రవణం చేస్తే మనకు సదాచారం వస్తుందో, ఎవరి పేరు స్మరిస్తే సంశీలియం వస్తుందో. ఆ రాముణ్ణ నువ్వు బజార్లో పెట్టి నీ తల్లిపాల్ని బజార్లో తిప్పటటువంటి రాముణ్ణి పరమేశ్వరుడు మన ప్రభు మనకి ఎవరి పేరు స్మరించుకుంటే మనకి జ్ఞానం వస్తుందో వాళ్ళు బజార్లో విమర్శించాను కూడా అటువంటిది అన్నాడు ఆచార్య. నాకు మీరు చెప్పింది శాస్త్రీయంగా చెప్పండి మరొకసారి. ఏంటి వల్ల భగవాన్ అంటారు, ఏంటి సైన్స్? చీకట్లోంచి వెలుతుల్లోకి రావటం, అజ్ఞానంలోంచి జ్ఞానంలోకి రావటం, అసత్యంలోంచి సత్యంలోకి రావటం, దుఃఖంలోంచి సుఖంలోకి రావటం, ఇది సైన్స్ కాకపోతే ఏది సైన్స్? చీకట్లోంచి వెలుతుల్లోకి తీసుకొచ్చేది సైన్స్ కాదా? నువ్వు దుఃఖంలో ఉంటే దాని సుఖంలోంచి నేను తీసుకొచ్చేది సైన్స్ కాదా? నువ్వు టెన్షన్ అంటే నీ టెన్షన్లో స్టేట్కి తీసుకొచ్చేది సైన్స్ కదా? నువ్వు సావుకు సిద్ధమవుతావంటే సావు లేని స్థితికి వెలుకొనిపోయి, నువ్వు చావుకు సిద్ధమవుతావంటే చావు లేని స్థితికి తీసుకొచ్చేది సైన్స్ కాదా? ఎక్కడైతే చావు లేదో, ఎక్కడైతే పునర్జన్మ లేదో, ఎక్కడైతే వికారాలు లేదో, అక్కడ నేను ఏర్పడపడం సైన్స్ కాదా? ఏది సైన్స్? చైతన్యం అంటే సత్యం, మిగతా అందులో కల్పించబడ్డాయి. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ చావులు, ఈ పుట్టుకలు, ఇవన్నీ కూడా ఈ పుణ్యాలు, ఈ పాపాలు, ఇవన్నీ అందులో కల్పించబడ్డాయి. ఎందుకని చైతన్య సాగరంలో ఇవన్నీ కల్పించి ఉన్నదో ఒకటే, విలువలేదు ఒకటే, విలువలేదు ఒకటిగా ఉంటుంది, కానీ రెండుగా ఉండదు. చైతన్యం ఒకటే సత్యం, అన్ని అందులో కల్పించబడ్డాయి. మనస్సు, ఈ బుద్ధి, ఈ లోకం అన్ని అందులో కల్పించబడ్డాయి. ఈ కల్పించడం కానీ చైతన్యం ఒకటే. ఒక చైతన్యం తప్పించి, ఒక బంధము తప్పించి, ఒక సత్యము తప్పించి, ఒక అమృతత్వం తప్పించి మిగతా మనసు కల్పించిన విషయాలు మొత్తం అన్ని మనసు కల్పించింది. ప్రపంచం ఎక్కడుంది? మనస్సులో ఉంది. మనసు అనేది వాడికి ఏర్చిస్తుంది, సమావేశించేస్తుంది, సమావేశించిన వాడికి ప్రపంచం ఎక్కడుంది? ప్రపంచం ఎక్కడుంది? మనసులో ఉంది. మనసు అనుకుపోతే ప్రపంచం లేదు. ప్రపంచం నీకు లోపల ఉంది. ఎలా రూపం? మన రూపంలో ఉంది. మనసు అనుకుపోతే నీకు వస్తుంది, సమాధి స్థితి వస్తుంది. సమాధి స్థితి పొందిన వాడికి ప్రపంచం ఎక్కడుంది? గాఢ నిద్ర నీకు ప్రపంచం ఎక్కడుంది? అసలు నీ మూల తలంపు ఎంత నిజమో ప్రపంచం ఎంత నిజము, నీ మూల తలంపు ఎంత నిజము, నీ దుఃఖం ఎంత నిజము, మూల తలంపు ఎంత నిజము, నీ సంతోషం ఎంత నిజము. అట్లా ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ లేదు. మూల తలంపు లేకపోతే అది లేదు, సంతోషం లేదు, దుఃఖం లేదు, ప్లెజర్ లేదు, పెయిన్ లేదు. ఆ మూల తలంపు మీద మొత్తం కవలం అంతా నిలబడింది. ఆ మూల తలంపని డౌట్ చేయి, ఆ మూల తలంపని షేక్ చేయి, షేక్ చేసి దాన్ని తొలగించు. ఉన్నది నీ అంత ఉన్నదంతా మీకు నీకు దేనండి లేదు. నీకు ఎప్పుడైనా ఆనందం వస్తామనుకో నాకు వచ్చేస్తుంది. ఎందుకు వస్తాను? నీ లోపల నేను ఉన్నాను కదా. నీకు ఎప్పుడైనా దుఃఖం వస్తుందనుకో నాకు దుఃఖం వస్తుంది. ఎంత నీ లోపల నేను ఉన్నాను కదా. టైం ఎక్కడ మనసులో మనసు అడిగితే ఉదాహరణకి మనం బాగా నిద్రపట్టింది అనుకోండి 8 గంటలు నేను క్షణాల్లో వెళ్ళిపోతాం. నిద్రపట్టలేదు అనుకోండి 8 గంటలు 8 రోజులు తిండాలి. బాగా నిద్రపట్టిన 8 గంటలు 8 క్షణాలు ఏంటి ఇప్పుడు నిద్రపోయి అప్పుడే వెళ్ళొచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎక్కడైతే మనసు ఉంది అక్కడ కాలం ఉంది. మనసు లేకపోతే కాలం లేదు, కామం లేదు. ఈ కాలంలో కామాన్ని జయిస్తుంది కదా అందరూ పైన పొందుకుంటారు. అంటే భగవంతుడు అండి భక్తి కలిగి ఉండండి, భగవంతుని ప్రేమించండి. భగవంతుడు నిరంతరం మనం స్మరించుకుంటే మన మనస్సు మనకు దూరం అవుతాం. నిరంతరం మనల్ని మనమే స్మరించుకుంటే అంటే భగవంతుడికి దూరం అవుతాం. భగవంతుడు స్మరించుకోవడం మానేసి, భగవంతుని ధ్యానించుకోవడం మానేసి, భగవంతుని జపించుకోవడం మానేసి బజార్లో చెప్పుతారా అన్నాడు రాజాజీ. ఒక మాట మనం గుర్తుపెట్టుకోండి, ముగింపులో చెప్తున్నాను. మనకి నిజమైన బంధువు పెద్ద బంధువు ఒక భగవంతుడు అక్కడ, బిగ్గెస్ట్ ఏంటి భగవంతుడు అక్కడ. ఇంకా ఈ శరీరం చనిపోయిన తర్వాత ఏ బంధువు కూడా మన కూడా రాడు, ఒక భగవంతుడే మన కూడా వస్తాడు. మనక చుట్టాలందరూ పెద్ద చుట్టవాడు అంత భగవంతుడు, మరణ మరణాన్ని జీవితంలో మన కూడా వచ్చేవాడు ఆయన కూడా రావటం కాదు. మనం ఆయన ప్రేమిస్తా అంటే ఆయన మాట ఏంటి మనం గౌరవం ఉంటే ఆయన స్మరిస్తా అంటే ఆయన ఎవరు అంతర్యాలు అంటే మనకు బోధిస్తా అంటే మనకు అర్థం కాకపోతే అవసరమైతే శరీరాన్ని ధరించి మన కోసం వస్తాడు వాడు ఇద్దరు లోపలని కానీ మనకు అర్థం కాకపోతే ఎన్నీ రాయస్సు మనకు అర్థం కాకపోతే భగవంతుడు రూపం ధరించి మనకు వస్తాడు టీచ్ చేయటం కోసం. బాధించడు బోధిస్తాడు, బోధించాలి స్వరూపాన్ని మనకి ఇస్తాడు. మాటలతో చూడుకోవటం కాదు ఆయన వేసాడు, ఏదైతే చెప్తే ఆ స్వరూపాన్ని మనకి ఇస్తాడు వాడికి మన గురువు. మీకు అర్థం కాకపోతే కంగారు పడకండి, అలా వెనక అర్థం విసిగొచ్చలేదని అంటే కంగారు పడకండి. ఒక మీటింగ్లో మీకు అర్థం కాదు కానీ మిమ్మల్ని అందరినీ మీరు ప్రతి ఒక్కరిని ప్రార్థించేది ఏంటంటే ఏదో ఒక మార్గంగా మీరు స్టడీగా ఉండాలి. మిమ్మల్ని కోరు ఒక చోట గడ్డపారేసి తగితే నీళ్లు పడతాయి, 50 చోట్ల 50 గడ్డపారే పెడితే ఒక నీరు చుక్క పడదు.
నారాయణాయ నారాయణాయ నారాయణ నారాయణ మనం పరిశ్రమకి 4 అక్షరాలే చాలు. నారాయణ నారాయణ ఈ నారాయణ అనేది కూడా తలంపే. నారాయణ నారాయణ అంటే మనం ఏమనుకుంటున్నాం, ఇది కూడా తలంపే. కానీ ఈ తలంపు ఏం చేస్తుంది, ఈ తలంపు కూడా దాని మూలంగా చెడిపోతుంది. నారాయణ నారాయణ అదే పెట్టుకుంటాం, ఇతర తలంపు రావాలి. ఈ తలంపు ఎక్కడ నుంచి పోతుంది, దాని మూలంగా పోతుంది. ఆ తలంపు కూడా మూలంగా చెడిపోతుంది. అప్పుడు మీరు బ్రహ్మాన బాగా స్థితి కలిపి ఇది మీరు జపం చేసేటప్పుడు నారాయణ నారాయణ చేసినప్పుడు ఇతర తలంపులు రాకుండా ఈ తలంపు ఆట చేసేస్తుంది. ఆర్థిక తలంపు కూడా మూలంలో జరిగిపోతాం. జపం చేసినా చాలా మంది తరించారు. అది దారిలో కూడా రాముడు మనకి ఎప్పుడు ఎగిరిపడ్డానుకోండి అయోధ్యలో ఆయన ఒక లక్ష్మీదేవికి భర్త, ఒక మహారాజు కన్నుడు, ఒక మహారాజు కుమారుడు. అయినప్పటికీ దారిలో ఎగిరిపడేటట్లు ముందని తప్పుకున్నాడు వాడు కాదు. ముందేమో ఆయన దారిచ్చేవాడు మనకి ముందు పలకరించేవాడు. అది ఎంత సత్పురుషులో చూడండి, మీరు ఎవరైనా రాముడిని చూచారా అని ఎవరైనా అయోధ్యలో అడిగితే రాముడు జీవిగా అని రాముడు శరీరంలో ఉన్నప్పుడు మీరు ఎవరైనా రాముడు చూచారని ఎవరిని అడిగితే రాముడు మేము చూడటం ఆయన చేత మేము చూడబడ్డం. వాళ్ళు సత్పురుషులండి, వాళ్ళు ఎవరైనా మీరు రాముడు చూచారా అని అడిగారు ఇప్పుడు పక్క వాళ్ళు ఎవరైనా అడిగితే రాముడు మేము చూడటం ఆయన చేత మేము చూడబడ్డం. అది సౌరవం యొక్క లక్ష్యం. రాముడు మేము చూడటం ఏంటండి అలా అడుగుతారేంటండి, రాముడి చేత మేము చూడబడ్డం. అది వైపు అది కళ్యాణ గుణాల యొక్క లక్ష్యం. కళ్యాణ గుణాలు అన్న వాళ్ళు అలా చెప్తారు. అది ధన సంపద. మన శరీరం చనిపోయినప్పుడు మన కూడా ఉన్న ధనం రాకపోయినా మనకున్న గుణం వస్తుంది. మన కూడా రూపం కంటే గుణం గొప్పది, గుణం కంటే జ్ఞానం గొప్పది.
ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో శివాయ. ఓం